కార్యక్రమ సబ్జెక్టు భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితము సందేశం. మహాశైలర ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణ జయంతి రాబోతున్నది డిసెంబర్ నెలలో. మళ్ళీ డిసెంబర్ నెలలో డిసెంబర్ 30 తేదీ కూడా ఆదివారం వచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ భవిష్యత్ ఇది ఆదివారం అప్పుడు మళ్ళీ ఇది మన అందరం సమావేశం అవుతాం. సైన్స్ క్లబ్ ప్రారంభంలో భక్తి జ్ఞాన వైరాగ్యమని ప్రసాదించమని, సద్బుద్ధిని ప్రసాదించమని ప్రార్థనలో. ఈ లైన్స్ క్లబ్ ప్రార్థన ఇస్తుందండి, అంటే లైన్స్ క్లబ్ మీటింగ్ మీద వచ్చాను నేను చాలాసార్లు. ఈ లైన్స్ క్లబ్ ఫౌండర్ గారు శివశంకరనారాయణ గారు నాకు బాగా స్నేహితులు. మీటింగ్ వచ్చాను, ప్రార్థన అంత పరిశీలనగా ఇప్పుడు వినలేదు. ఒకవేళ మా ఆధ్యాత్మిక విషయం పెట్టారు కాబట్టి ప్రార్థన చేస్తున్నారా, లేకపోతే ప్రార్థన అయితే చెప్పారు కృష్ణ గారు చెప్పారు నాకు ఎప్పుడు ఇదే ప్రార్థన అంటే ఏ కార్యక్రమాలని ఇదే ప్రార్థన అని కృష్ణ గారు చెప్పారు. సంతోషం సద్బుద్ధిని ప్రసాదించమని ఒక మాట. ఈ ప్రార్థనలో సద్బుద్ధిని ప్రసాదించమని ఒక మాట. మీరందరూ సద్బుద్ధితో ఉండండి, మీరందరూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, మీరు బాగుపడండి అని జ్ఞాని చెప్పవలసిన పని లేదు. జ్ఞాని అంటే ఎవరంటే సద్బుద్ధి, అది బోధ మంచిదే. సద్బుద్ధి కలిగి ఉండటం ప్రార్థన మంచిదే, బోధ మంచిదే. కానీ జ్ఞాని ఎవరంటే జ్ఞానిని దర్శించడం మాత్రం చేతే నాకు సద్బుద్ధి కలగాలని ఎవరైతే అనుకుంటారు, ఏ మనిషిని చూస్తే నన్ను నేను సంస్కరించుకోవాలని మీరు ఎవరైతే అనుకుంటారో, ఏ మనిషిని చూస్తే నాకు మంచి బుద్ధిని ప్రసాదించడం మీరు భగవంతుని ప్రార్థిస్తారా, వాడే జ్ఞాని. జ్ఞాని నోటితో ఏం చెప్పారు, జ్ఞాని యొక్క స్వరూపం మౌన స్వరూపే. మౌనాన్ని అర్థం చేసుకోలేరు కాబట్టి జ్ఞానులు మాట మాట్లాడుతున్నారు. జ్ఞాని యొక్క మౌనం మనకు అర్థమైతే జ్ఞాని మాటలతో మనకు పని లేదు. అయితే జ్ఞానం అందరూ ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని వెళ్ళే కాదు, సెకండ్ క్లాస్ పెట్టారు. అందరూ ఫస్ట్ క్లాస్ టికెట్ పొందలేదు కదా, అంచేది సెకండ్ క్లాస్. జ్ఞాని యొక్క స్వరూపం మౌనే, మౌన స్వరూపే. ఆ మౌనాన్ని మనం అర్థం చేసుకోగలం, అర్థం చేసుకోలేదు అంచేది బోధ కూడా చెప్పారు. లోకం జ్ఞాన్ని చూసిన వెంటనే నన్ను నేను సంస్కరించుకోవాలి లోకం అనుకుంటాను, వాడు జ్ఞాని. అంటే దర్శించినంత మాత్రం చేతి, దర్శనం చేసినంత మాత్రం చేతి మనలో మంచి భావాలు ఎవరికైతే కలుగుతున్నాయో వాడి జ్ఞాని. జ్ఞాని సన్నిధిలో మీ ప్రయత్నం అక్కర్లేకుండా సద్బుద్ధి కలుగుతుంది. మన మల్లె పువ్వులు దగ్గర కూర్చున్నప్పుడు ఈ మల్లె పువ్వులు వాసన నాకు రావాలని మీరు అనుకక్కర్లేకుండా, మీ ప్రయత్నంతో నిమిత్తం లేకుండా, మీ ఎక్కడితో నిమిత్తం లేకుండా, మీ కృషితో నిమిత్తం లేకుండా మీకు మల్లె పువ్వుల వాసన వస్తూ ఉంటుంది. అక్కడ మల్లె పువ్వులు ఉంటాయి. అదేవిధంగా జ్ఞాని సమక్షంలో మీకు శాంతి కాంతి వస్తూనే ఉంటాయి. మీకు మంచి గుణాలు కావాలని మీరందరూ మంచిగా ఉండాలని జ్ఞాని చెప్పక్కర్లేదు. జ్ఞానిని చూసిన వెంటనే మనం మంచిగా ఉండాలని మీరు అనుకుంటారు. మీ జ్ఞాని మాటలు చెప్పక్కర్లేదు. జ్ఞాని దేహం ధరిస్తే దేహం ధరించి ఉండటం మాత్రం ఉన్నంత మాత్రం చేతి లోకానికి మేలు జరుగుతుంది. ఈ లోకానికి మేలు చేయాలని జ్ఞాని అనుకోక్కర్లేదు. జ్ఞాని పని చేయడు, జ్ఞాని ద్వారా పని జరుగుతుంది. వాడి జ్ఞాని జ్ఞాని కర్మ చేయడు, జ్ఞాని ద్వారా కర్మ జరుగుతుంది. జ్ఞాని పని జ్ఞాని నోటితో మాట్లాడక్కర్లేదు. అతని వైబ్రేషన్స్ వల్ల, అతని శక్తి వల్ల, జ్ఞాని వల్ల శాంతి శాంతి తరంగాలు, కాంతి తరంగాలు లోకం అంతా వ్యాపిస్తూనే ఉంటాయి. వాడి జ్ఞాని. జ్ఞాని అంటే మనం దేహం అనుకుంటున్నాం, మనస్సు అనుకుంటున్నాం. ఈ దేహమే నేను, ఈ మనస్సు నేను అనుకుంటున్నాడు, మన వ్యక్తి మాత్రం అనుకుంటున్నాం. జ్ఞాని వ్యక్తి మాత్రుడు కాదు, ఆత్మస్వరూపుడు జ్ఞాని. జ్ఞాని అంటే కేవలం ఆరుగుల శరీరమే కాదు, ఆత్మస్వరూపుడు జ్ఞాని. జ్ఞానం ఉండరో చెబుతూ ఎవడు జ్ఞాని, ఎవడైతే ఆత్మని దర్శిస్తాడో వాడి జ్ఞాని. ఈ లోకంలో ఏది సత్యం, ఆత్మ ఒక్కటే సత్యం. ఈ లోకంలో ప్రతిదానికి భక్తులు ఉన్నాయి, సరిహద్దులు ఉన్నాయి. కానీ సత్యానికి హద్దు లేవు, సత్యానికి సరిహద్దు. హద్దులు లేనిది, సరిహద్దులు లేనిది ఒక సత్యం మాత్రం. అయితే ఆత్మజ్ఞానం మీకు టెక్నాలజీలో కానీ లేదా మెడికల్ సైన్స్ లో కానీ అది ఏ రకమైన సైన్స్ బ్రాంచెస్ కానీ కేవలం సాపేక్షక జ్ఞానం. సోదర మహాశయ ప్రతి సాపేక్షక జ్ఞానంలో ఎంతో కొంత అజ్ఞానం ఇమిడి ఉంటుంది. ఒక ఉదాహరణకి పెన్సిల్ లైన్ ఇంజక్షన్ చూసుకోండి, దానివల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని వస్తున్న ఉదాహరణ చెప్తున్నారు. దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు చెప్తున్నారు, అది కనిపెట్టినప్పుడు తెలియదు దాంట్లో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. పెన్సిల్ లైన్ ఇంజక్షన్ కనిపెట్టినప్పుడు దాన్ని డిస్కవర్ చేసినప్పుడు అందులో సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తున్నాయి. అంటే ఇంకా అందులో సాపేక్ష జ్ఞానంలో కూడా ఎంతో కొంత అజ్ఞానం నిమిడి ఉన్నది. అయితే శుద్ధ జ్ఞానం ఏది? ఒక ఆత్మజ్ఞానం ఒకటే శుద్ధ జ్ఞానం. అంటే శాస్త్రం ఎప్పుడు కూడా మీకు టెక్నాలజీ ఎలా మారుతూనే ఉంటుంది, సైన్స్ ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుంది. ఇంకేంటి, సైన్స్ గర్భంలో కూడా ఎంతో కొంత అజ్ఞానం, టెక్నాలజీ గర్భంలో కూడా ఎంతో కొంత అజ్ఞానం ఉంది. కాబట్టి అజ్ఞానం చూడ మార్పు తప్పదు, చేయడం తప్పదు. అయితే ఒక ఆత్మజ్ఞానం మటుకే శుద్ధ జ్ఞానం. అంతేకాదు పూర్వం ఋషులు, మన పూర్వపు ఋషులు చెప్పినటువంటి ఏ స్టాండర్డ్ వాళ్ళకి చెప్పారు ఈనాడికి అది అలాగే, దానికి మార్పు లేదు ఆత్మజ్ఞానానికి. అంతే దాన్ని శుద్ధ జ్ఞానం అని చెప్పారు. సాంకేతిక జ్ఞానం కూడా మానవుల యొక్క కంఫర్ట్కి ఉపయోగపడతాం, అందులో సందేహం లేదు. అయితే సైన్స్ కూడా మనిషిలోని కొన్ని మూఢనమ్మకాలను పోగొట్టడానికి కూడా సైన్స్ ఉపయోగపడతాం. సైన్స్ ఏదైతే మనిషిలోని కొన్ని మూఢనమ్మకాలను పోగొట్టడానికి ఉపయోగపడుతుందో అదేవిధంగా ఈ ఆత్మజ్ఞానం కూడా నాలో ఉన్న అహంకారం, అహంకారానికి పరిమితమైన నేను, అంటే అహంకారం గదిలో కూర్చున్న నన్ను బయటికి తీసుకొచ్చి వెలుగు చూపించి ఇలాగ చేస్తాం. బాడీకి కంఫర్ట్ ఏ విధంగా అయితే టెక్నాలజీ తీసుకొస్తాడో అదే లోపంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ ఆత్మజ్ఞానం నాకు ఉపయోగపడతాను. అది భాష సంబంధించినటువంటి జ్ఞానం, ఇది లోపలికి సంబంధించినటువంటి జ్ఞానం. ఏది టెక్నాలజీ సైన్స్ అండి బాహ్యాన్ని మనస్సు బహిర్ముఖంగా విజృంభించినప్పుడు ఆ జ్ఞానాన్ని ఎక్కడికి వేస్తుంది? మనస్సు అంతర్ముఖం అయితేనే ఆత్మ తెలుస్తుంది. అయితే ఇది శుద్ధ జ్ఞానం. అంటే జ్ఞానంలో కూడా అనేక రకాలు ఉన్నాయి. అంటే దీన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు మన వేదాల్లో. అంటే ఆత్మస్వరూపం ప్రజ్ఞానం, దీని పేరు జ్ఞానం కాదు విజ్ఞానం కాదు. జ్ఞానంలో ద్వంద్వ ఉంది, విజ్ఞానంలో ద్వంద్వ ఉంది. మనస్తోడి ఎక్వైరీ చేసే దాంట్లో, మనస్తోడి సంపాదించే దాంట్లో ద్వైత భావం వస్తుంది, డ్యుయాలిటీ వస్తుంది. అంటే ద్వైత భావం మనసులో కూడా మనస్తోడి ఎక్వైరీ చేసేది తప్పనిసరిగా ఎక్వైరీ చేసే దాంట్లో ఎంతో కొంత దోషం ఉంటుంది. ఇంకేదంటే ఈ లోకం ఉందనుకోండి, చూద్దాం ఈ లోకాన్ని రిసెర్చ్ చేస్తూ పోతే ఈ లోకాన్ని మీరు ఎంతకాలైతే జీవించడం మన తర్వాత వాళ్ళు కూడా ఈ లోకాన్ని రిసెర్చ్ చేస్తూ పోతూ ఉంటారు. అలా రిసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. అది రిసెర్చ్ పైన చూస్తూ ఉంటే రిసెర్చ్ జరుగుతూ ఉంటుంది. కానీ ఎంతకాలం రిసెర్చ్ చేసినా, ఎన్ని వేల సంవత్సరాలు రిసెర్చ్ చేసినా దీనికి తుమిస్టాప్ ఉండదు ఈ లోకానికి. ఇంకేకుండా అది నిజం కాదు. కాబట్టి నిజం లేని చోట నిజాన్ని ఎన్ని సంవత్సరాలు పెట్టినా నిజం కనపడదు. నిజం లేని చోట మీరు లోకాన్ని రిసెర్చ్ చేయండి, రిసెర్చ్ ఆఫ్ చేయండి. కానీ మీరు ఎన్ని సంవత్సరాలు చేసినా ఇలాగా మీరు లోకం నుండి కనిపిస్తుంది, రిసెర్చ్ చేయాలనిపిస్తూ ఉంటుంది, రిసెర్చ్ చేస్తూ ఉంటాం. కానీ ఎన్ని వేల సంవత్సరాలు చేస్తున్నప్పటికీ మనకి వెలితి కనిపిస్తూ ఉంటుంది, డిసెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకేది అది నిజం కాదు. కాబట్టి నిజం లేని చోట ఏదైనా ఒక వస్తువు ఇక్కడ పోగొట్టుకుంటే మనం ఇక్కడ వస్తువు ఉండి దాన్ని వెతికితే దొరుకుతుంది. ఇక్కడ ఒక వస్తువు ఉందనుకోండి, అది మనం పోగొట్టుకు ఇక్కడ వస్తువు అంటూ ఉంటే దానికోసం వెతికితే దొరుకుతుంది. ఇక్కడ మనం వెతికే వస్తువు ఇక్కడ లేనప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు పెట్టినా ఇక్కడ దొరకదు. అంటే లోకం వైపు చూస్తూ మనం ఎదుగుతుంటే ఎన్ని వేల సంవత్సరాలు మనం లోకం దృష్టిలో పెట్టుకుని మనం సాధన చేస్తున్నప్పటికీ, ఈ లోకమే నిలవనుకుని మీరు సాధన చేస్తున్నప్పటికీ, మీరు మీ మనస్సును బాహ్యానికి పంపి అన్వేషణ చేస్తున్నప్పటికీ మీకు నిజం మధ్య తెలియదు. లోకం నిజం కాదు కాబట్టి లోకంలో నిజం లేదు కాబట్టి. అంటే భగవంతుడు ఏం చెప్పాడు? నేను లోకంలో ఉన్న, నేను అందరి హృదయాల్లోని ఆత్మగా ప్రకాశిస్తున్నాను అని చెప్పాడు. అంటే మన మనస్సును అంతర్మతం చేయాలి, హృదయం వైపు పంపించాలి, హృదయం ఎత్తు ప్రయాణం చేయండి. అయితే రమణ మహర్షి ఈ లోకంలోకి అవతరించినటువంటి పని ఏమిటి? కొంతమంది అరుణాచరిస్తుడే రమణస్వామిని అవతరించాడని చెబుతారు, కొంతమంది సాక్షాత్ కుమారస్వామే రమణస్వామిగా అవతరించాడని చెప్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆత్మజ్ఞానమే ఆత్మే రమణస్వామిగా అవతరించాడు. జ్ఞాన నాలెడ్జే, నాలెడ్జే కేవలం రమణస్వామిగా అవతరించాడు. జ్ఞానం వల్లే మనిషి విడుదల పొందింది. ఏమండి టెక్నాలజీ ఎంతో అభివృద్ధి అయింది కదా, మనం ఎక్కడ విడుదల పొందాం? మీరు ఇక్కడ ధనవంతులు కూడా కావాలనుకున్నారు, సైంటిస్టులు ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మీరు దుఃఖంలోంచి బయటకు వచ్చారు. ధనంలో సుఖం ఉంటే, ధనంలో కనుక సుఖం ఉంటే ధనవంతులందరూ సుఖంగా ఉంటారు. ఇది కామన్ సెన్స్ పాయింట్. సైన్స్లో కనుక సుఖం ఉంటే సైంటిస్టులందరూ సుఖంగా ఉంటారు. అలా ఎవరైనా సుఖం కనిపిస్తుంది? చదువులో కూడా సుఖం ఉంటే చదువుకునే వాళ్ళందరూ సుఖంగా ఉంటారు. కానీ అక్కడ సుఖం లేదు కాబట్టి మనకు సుఖం కనిపించడం. సుఖం ఎక్కడండి? మన స్వరూపమే సుఖం. చాలా మంది అంటూ ఉంటారు, మాకు దేవుణ్ణి చూడాలనండి, దేవుణ్ణి చూడాలండి. మీరు చూశారండి దేవుని ఎవరితో చూస్తారు? ఇది అందరికీ ఇది ఒక అలవాటు అయిపోయింది. స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంసను ప్రశ్న అడిగారు, మీరు దేవుని చూశారా? నేను చూశానని చెప్పాడు. అది ఇమిటేషన్ పెట్టివాడు. కానీ దేవుడు ఉంటే ఎందుకు కనపడ్డు? దేవుడు ఉంటే ఎందుకు కనపడ్డు? దేవుని మాకు చూపిస్తారా అని అందరూ అడుగుతూ ఉంటారు. నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడు కనిపిస్తాడని కూడా మీరు దేవునితో చూస్తారు? దేవుడికే కనిపిస్తాడు, దేవునితో చూస్తాం, కంటితో చూస్తాం, అంతే కదా. ఈ హాలు ఇదంతా ఎలా చూస్తున్నాం? ఈ కళతో చూస్తున్నాం. అలాగే దేవుడు కూడా కనిపిస్తాడనుకోండి, ఈ కళతో చూస్తాం. ఈ కళ్ళు దేవుట్లో భాగం, శరీరం ఒక భాగం ఈ కళ్ళు. అయితే శరీరమే నేను కాదు, ఈ రూపమే నేను కాదని శాస్త్రం చెబుతుంటే, ఈ శరీరమే నేను కాదని శాస్త్రం చెబుతుంటే, ఈ శరీరంలో ఒక భాగమైన కళ్ళతో చూసే దేవుడు ఎంతవరకు నిజం అవుతాడు? ఇది మీరు బాగా అర్థం చేసుకుని నిజంగా కనిపించాడు అనుకోండి, ఈ కనిపించిన దేవుడు ఎంతవరకు నిజం అవుతాడు? ఈ కనిపిస్తాను కళ్ళకు అది రూపమే. మీ దేహం ఎటువంటి రూపం? దేవుడు కనిపించిన రూపమే కదా. ఆ రూపాన్ని ఎవరు చూస్తున్నారు? మీ కళ్ళతో చూస్తున్నారు. మీ కళ్ళు ఎందులో భాగం? మీ దేహంలో భాగం. మీ దేహంలో భాగమైన కన్ను ఆ దేవుని చూస్తాను. మీ దేహం అబద్ధమైనప్పుడు, మీ కన్ను అబద్ధమైనప్పుడు, మీ రూపం మీరు కానప్పుడు, మీ కనిపించే రూపం అది నిజంగా అవుతుంది. అంటే నిజమైన దేవుడు ఎవరంటే మన స్వరూపం. మీ కనిపిస్తున్న దేవుడే కానీ మరణించిన తర్వాత ఏమవుతామండి? వైకుంఠం ఎలా ఉంటుందండి? కైలాసం ఎలా ఉంటుందండి? ఇవన్నీ ఈ రకమైనటువంటి ఆలోచనతో కనుక మనం కాలక్షేపం చేసేసుకుంటే మనందరం టైం వేస్ట్ చేసుకుంటున్నాం, ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాం, మనీని కూడా వేస్ట్ చేసుకుంటున్నాం. దురదృష్టం. మనలో ఆత్మ అండి. ఈ ఆత్మను తెలుసుకోవడం నాకు ఏది అడ్డొస్తుంది? నా అహంకారం అడ్డొస్తుంది, లేక నా మనస్సు అడ్డొస్తుంది? ఈ అడ్డును తొలగించుకోవడానికి నేను ప్రయత్నం చేయాలా? అయితే వైకుంఠం ఎలా ఉంటుంది? కైలాసం ఎలా ఉంటుంది? మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడన్న ప్రశ్న మీకు ఎవరికైనా వస్తుంది? అది మాయ. మార్పు చెందిదంతా మాయ. ఇక్కడ మీలో ఎవరికైనా ఆందోళన వస్తుందనుకోండి, అది అహంకారం యొక్క లక్షణం. నిర్మలంగా ఉంటున్నాం ఇది ఆత్మ యొక్క లక్షణం. ఆందోళనగా ఉంటే అది అహంకారం లక్షణం. మీరు ఇంటికాడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, 1000 మందిలో కూర్చోండి, మీ మనస్సు నిర్మలం. మీరు ఆత్మస్వరూపులు ఏంటంటే మీరు నిర్మలంగా ఉంటారు. మీరు ఒంటరిగా కూర్చున్నప్పటికీ మీకు ఆందోళన వస్తారు, అహంకారం లక్షణం. నిర్మలమైన స్థితి ఆత్మ లక్షణం, ఆందోళన దేని లక్షణం? అహంకారం యొక్క లక్షణం. అయితే మీరు ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత విద్యావంతులైనప్పటికీ, ఎన్ని అధికారాలు ఉన్నప్పటికీ మీరు ఆత్మను తెలుసుకునే వరకు నిర్మలమైన స్థితి మీకు రాదు. ఏంటి మాయ కాకపోతే ఏంటి? మాయ అంటే మార్పు చెందేది మాయ. మీరు మారని ఆత్మను అందుకుంటారా, లేకపోతే మారేదాన్ని అందుకుంటారా? ఎప్పుడు చేంజ్ అయిపోయేదాన్ని అందుకుంటారా? మారని వస్తువుని పట్టుకుంటారా, ఎప్పుడు మారే వస్తువుని పట్టుకుంటారా? ఏది మీరు పొందవలసింది? అంటే డెస్టినేషన్ మీరు ముందు నిర్ణయించుకోండి. మనం పొందవలసింది ఏదో, మనం పొందవలసింది ఏదో డెస్టినేషన్ నిర్ణయించుకోండి. ఇప్పుడు కాశీ వెళ్ళాలని మనం నిర్ణయించుకున్నాం అనుకున్న మాట వచ్చింది. కాశీ వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత దానికి సంబంధించిన డబ్బు సంపాదించుకోవటం, దగ్గర రిజర్వ్ చేసుకోవటం, ఏ రోజు ప్రయాణం, ఇది ఇలా ప్రయాణం చేసుకోవాలి. కానీ కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళాలని రోజు కూర్చుని కాశీ వెళ్తారండి? కాశీ వెళ్ళాలని ఒక నిర్ణయానికి వచ్చారు మీరు. కాశీ వెళ్ళాలని నిర్ణయానికి వచ్చినప్పుడు దానికి సంబంధించిన డబ్బు సంపాదించుకుని ప్రయాణం చేస్తే కాశీ వెళ్తారు. మీరు డబ్బు సంపాదించుకోవడం మానేసి, కాశీ వెళ్ళడానికి కాశీ రైలు ఎక్కడం మానేసి, అక్కడ ఇంట్లో నుంచి కదలకుండానే కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళాలని మీరు రోజు ఇంటికి అనుకుంటారు. మీరు మీ శరీరంలో చెప్పిన కాశీ వెళ్తారు, కాశీ వెళ్ళాలి. అదేవిధంగా నాకు అహంకారం పోవాలి, అహంకారం పోవాలని అనుకుంటూ కూర్చుంటే ఎలా వస్తుంది? అహంకారం ఎలా పోతుంది? దానికి పోయే ఉపాయాలు ఏంటి? దాన్ని ఎలా పోగొట్టుకోవాలి, అహంకారం పోగొట్టుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాక ఇంక అహంకారం పోగొట్టుకోవాలని రోజు మంత్రం చదువు అక్కర్లేదు. అది ఎలా పోగొట్టుకుంటూ పోతుందో దానికి సంబంధించిన ప్రయత్నంలో చేసి అదే సాధన. ఏమండి రమణ మహర్షి గారు సాధన ఎప్పుడైనా చేశారా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. సాధన చేసేవాడంటూ లోపల ఒక ఉంటే సాధన చేస్తాడు, సాధన చేసేవాడంటే ఆయన లోపల లేనప్పుడు మన కోసం ఆయన ఎక్కడ సాధన చేస్తాడు. సాధన రమణ మహర్షి సాధన చేశాడని ఎవరైనా అడుగుతూ ఉంటారు కొంతమంది. సాధన చేసేవాడంటూ లోపల ఒక ఉంటే అక్కడ సాధన చేస్తాడు, సాధన చేసేవాడే లోపల లేనప్పుడు ఎవడు సాధన చేసింది ఎవడు. ఈ సింపుల్ విషయం మీకు అర్థం అవటం లేదు. నేను మీకు నిజం చెబుతున్నాను, ఈ మతాలు కూడా నిజమే. రెలిజియన్ వాళ్ళు నేను చెప్పే టెన్షన్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే నిజంగా మతం వల్ల మత్తు ఇస్తుందేమో అనుకుంటున్నారు. మతం వల్ల మత్తు వాళ్ళు సారా తాగొస్తుంది కదా, మనకు మత్తు కావాలంటే సారా తాగొచ్చు, మతం ఎందుకు? మతం వల్ల మత్తు వస్తాడు ఆ మతం అని అవసరం. మతం వల్ల వివేకం రావాలి, మతం వల్ల మనకు వచ్చింది వివేకం, అదే నిజమైన మతం. కేవలం బాహ్య ఆడంబరాలు, ఆడంబరం ఉన్నవాడే జ్ఞానానికి పనికిరాడు. అసలు ఆడంబరం ఉన్న మనిషి, అహంకారం ఉన్న మనిషి అది జ్ఞానానికి డిజర్వ్ కాదు. అసలు వాడి జ్ఞానం పొందుతాడా పొందడా విడిచిపెట్టండి, వాడి జ్ఞానానికి డిజర్వ్ కాదు. కాదు మీరు ఏ మతంలో ఉంటే ఏమన్నా, హిందూ మతంలో ఉంది, క్రైస్తవ మతంలో ఉంది, ఏ మతమైనా ఆత్మను తెలుసుకోమనే కదా నీ స్వరూపాన్ని తెలుసుకోమని చెబుతా. నీ మతం గురించి పేజీ పెట్టుకుంటే నేను మతం గురించి ఏదో చేస్తున్నానంటే మతం కాకపోతే ఏమిటది? నిన్ను తెలుసుకోవడానికి నీవేంటి? నీకు మతం అడ్డొస్తుందా కులం అడ్డొస్తాం? నిన్ను తెలుసుకోవడానికి ఏది అడ్డొస్తాం? ఈ విషయం ఎప్పుడైనా మీరు పరిశీలిస్తున్నారు, ఇదే నన్ను అందరూ మర్చిపోతాం. కొన్ని హిందూ మతం, ఏదో క్రైస్తవ మతం, ఏదో బౌద్ధ మతం, ఈ మతాలు లేనప్పుడు కూడా ఆత్మ, ఈ మతాలు తర్వాత తర్వాత పుట్టినాయి. ఈ మతాలకి ఆత్మకి సంబంధం లేదు. ఈ మతాలు ఎందుకు పుట్టినంటే ఆత్మను తెలుసుకోవడానికి మతాలు పుట్టినాయి. అందుకే నిజాన్ని మతాల కోసం మీరు బలి చేయకూడదు, ఈ సత్యాన్ని మతాల కోసం బలి చేయకూడదు. దేర్ ఇస్ నాట్ ట్రూ, దేర్ ఇస్ నాట్ రిలీజియన్ హైయర్ కంట్రీ, దేర్ ఇస్ నాట్ గాడ్ హైయర్ కంట్రీ, దేర్ ఇస్ నాట్ క్యాస్ట్ హైయర్ కంట్రీ. ఈ మతాలు, ఈ కులాలు ఇవన్నీ సత్యాన్ని తర్వాత నిజంగా మీ మతం మీరు సత్యాన్ని తెలుసుకోవడం కోసం మీ మతం నిజంగా అడ్డొస్తాను, మీ మతాన్ని చూసి ఒక పక్కన పెట్టండి. సత్యాన్ని తెలుసుకోవడం కోసం మీ కులం అడ్డొస్తాను, మీ కులాన్ని చూసి ఒక పక్కన పెట్టండి. ఒకసారి రంగస్వామి గారికి పంతులు గారు వచ్చారు, ఆయన ఏం చెప్పారండి, మీరు బ్రాహ్మలే నేను బ్రాహ్మలే అన్నాడు పంతులు గారు. మీరు బ్రాహ్మలేనండి నేను బ్రాహ్మలే ఉన్నాను. భగవాన్ ఏమంటుంది, సరి సరి బాగుంది అన్నారు భగవాన్. మీ నక్షత్రం పునరుసు నక్షత్రమే, నా నక్షత్రం పునరుసు నక్షత్రమే అన్నారు. అంటే ఒకే నక్షత్రంలో జన్మించాం, సరి సరి చాలా బాగుంది అన్నారు. తర్వాత మీ రంగు నా రంగు ఒకటే అన్నారు. అంటే ఎరిపి ఇద్దరం కూడా ఎరిపే, మీ రంగు నా రంగు ఎరిపే అన్నారు. చాలా బాగుంది అన్నారు, చాలా బాగుంది, సరి సరి అంటున్నారు. ఈయన సరి సరి అంటున్నారు చెప్తున్నారు, అంటే ఈ సరి సరి అంటున్నారు కదా అంటే ప్రోత్సాహం వస్తాం. నువ్వు చెప్పుకోకుండా మీ ఊరు మా ఊరు ఒకటే అన్నాడు, మీ ఊరు మా ఊరు ఒకటే అన్నాడు, సరి సరి అన్నాడు, బాగుంది అన్నారు. ఇంకా మీరు చెప్పవలసింది ఏమైనా ఉన్నాయా? అన్ని పూర్తి అయిపోయాయి అన్నారు భగవాన్. అన్నీ చెప్పేశావు, రంగు అన్నా ఊరు అన్నా అన్నీ చెప్పేశావు, ఇంకా మీరు చెప్పవలసింది ఏమైనా ఉన్నాయా లేకపోతే మొత్తం అన్నీ పూర్తి అయిపోయాయి? స్వామి అన్నీ చెప్పేశాను అనుకోండి, కానీ ఒక్కటే మర్చిపోయా నువ్వు, ప్రధానమైనది ముఖ్యమైనది ఎప్పుడు ఉండేది అక్కడ మర్చిపోయావు. మీ రంగు నా రంగు ఒకటి అని చెప్పావు, మీ ఊరు నా ఊరు ఒకటి అని చెప్పావు, అన్ని బాగానే చెప్పు, కానీ మీలోనూ నాలుగు ఒకటి ఆత్మ ఉంది అది చెప్పలేంటి నువ్వు. ఈ మానవుడు విజ్ఞానించిందే, నువ్వు అన్ని చెప్పావు నేను కాదనుకోలేదు, బాగా ఉంది అని అప్రధానమైన విషయం. కానీ మీలోని నాలుగు ఒకటి ఆత్మ ప్రకాశిస్తానండి, ఆత్మ విషయం చెప్పలేంటి నువ్వు. కులం చెప్పావు, రంగు చెప్పావు, ప్రధానమైన విషయం నువ్వు ఎందుకు చెప్పు, అప్రధాన విషయాలని చెప్తున్నావు. ఇదే మాయ, ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. రమణ స్వామి మౌన స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, బోధకుడు. ఈ మోడర్న్ టైమ్స్ లో జన్మించిన గ్రేట్ టీచర్స్ లో రమణ స్వామి. ఈ జ్ఞానంలో రెండు రకాలు ఉన్నాయి. కొంతమంది వాళ్ళు ఆత్మానుభవం పొందుతారు, ఆత్మానుభవం పొందిన తర్వాత ఎవరి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేదు, చెప్పలేదు. కొంతమంది వాళ్ళకి ఆత్మ తెలుస్తుంది, ఆత్మ దర్శిస్తారు, కానీ వాళ్ళ అనుభవాన్ని నోటి మాటలతో చెప్పలేదు. వాళ్ళు అనుభవిస్తూ నోటి మాటలతో చెప్పగల వాళ్ళు టీచర్స్, వాళ్ళు గ్రేట్ టీచర్స్. అలా ఈ మోడర్న్ ఇండియాలో ఈ మధ్యకాలంలో వచ్చిన గ్రేట్ టీచర్లు రమణ స్వామి. మీకు నేను భవిష్యత్తులో చెబుతున్నాను, కృష్ణాష్టమి ఎలా జరుపుకుంటున్నారో భారతీయులు, తర్వాత రామ శ్రీరావణం ఎలా జరుపుకుంటున్నారో, అలాగే మన ఇండియన్స్ భవిష్యత్తులో రమణ జయంతులు కూడా అలా జరుపుకుంటారు. ఇంకా అందరి దగ్గర తర్వాత కృష్ణాష్టమి లాగే, శ్రీరామణం లాగే రమణ జయంతి కూడా జరుపుకునే రోజులు వస్తాయి, మనం చూడకపోవచ్చు. ఎగ్రేటి జ్ఞానం, జ్ఞానస్వరూపం. మీకు రాముడు పురాణ పురుషుడు, కృష్ణుడు పురాణ పురుషుడు. తర్వాత మన ఇండియన్ హిస్టరీలో చరిత్రకి అందినంత లెక్కలు జ్ఞాన మార్గాన్ని ఎత్తి చూపిన వాళ్ళు ముగ్గురే ముగ్గురు. పురాణాలు అటుంచండి, పురాణ పురుషులను అవతార పురుషులను అటుంచండి, మన హిస్టరీ అందినంత దూరంలో, హిస్టరీ రికార్డ్ చేసినంత దూరంలో జ్ఞాన మార్గాన్ని లోకానికి సమాజానికి ఎత్తి చూపించిన వాళ్ళు ముగ్గురే ముగ్గురు. అందులో మొట్టమొదటి వాడు గౌతమ బుద్ధుడు, రెండో వాడు ఆది శంకరాచార్యుడు, మూడోవాడు రమణస్వామి. ఈ జ్ఞాన మార్గాన్ని ప్రవచించారు లోకానికి. అయితే రమణస్వామి జ్ఞాన మార్గానికి ప్రాముఖ్యత ఇచ్చాడని ధ్యాన మార్గానికి, కర్మ మార్గానికి, భక్తి మార్గానికి ఇల్లు లేదని కాదు, అన్ని మార్గాలకి ఇల్లు ఉంటాయి, వాటి ఇంపార్టెన్స్ వాటి ఉంటుంది. ఏ మార్గం ద్వారా అయినా ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం. మీరు ఎక్కడ ఏ కార్నర్లో చూసినా, ఏ యాత్రకు నుంచి మాట్లాడినా, ఏ మూల నుంచి మాట్లాడినప్పటికీ రమణ స్వామి నిన్ను నువ్వు తెలుసుకోమని చెబుతాడు. అదే రమణ యొక్క సందేశం. మీరు బ్రాహ్మణులా, లేకపోతే హిందువులా, లేకపోతే అమెరికన్సా, రష్యన్సా, లేకపోతే మీరు సోషలిస్టులా, ఏ ఇష్టలు అడగడం నన్ను. మీరు నిజం ఇజర్ రమణ స్వామి, ఇజర్ రియల్ సోషలిస్ట్. మీరు ఎవరు ఆయన ఏం అడగరు, మిమ్మల్ని నిన్ను నువ్వు తెలుసుకొని చెబుతాడు. మీరు స్త్రీలా పురుషులా అది కూడా ఆయనకు అక్కర్లేదు, నిన్ను నువ్వు తెలుసుకో, అదే ఆయన సందేశం. కానీ మా అంటే ఏంటని మీరు అడుగుతూ ఉంటారు కదా. నేను ఈ లోకంలో గొడవలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, నన్ను నేను తెలుసుకోవడం నేను ప్రయత్నం చేయను. ఇది నేచర్ సార్. లోకంలో జరిగే గణితలు, లోకంలో జరిగే పోకడు, లోకంలో జరిగే మార్పులు, లోకంలో జరిగే అన్ని సంఘటనలు నా మనస్సు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నా మనస్సు ఒకటే ప్రయత్నం చేయదు, నన్ను నేను తెలుసుకోవడానికి నా మనస్సు ప్రయత్నం చేయదు, నా ఇంటలెక్ట్ ప్రయత్నం చేయదు. నా అటాచ్మెంట్ పోగొట్టుకోవడానికి నా ఏం, నా ఇంటలెక్ట్ నాకు సహకరించకపోతే, నన్ను నేను ఎవరో తెలుసుకోవడానికి నా ఇంటలెక్ట్ సహకరించకపోతే నా ఇంటలెక్ట్ యొక్క ప్రయోజనం ఏమిటి? మీ దగ్గర డబ్బు ఉంది, అది ఖర్చు పెట్టుకోవడానికి మీ డబ్బు ఉపయోగపడదు, అది మీ డబ్బు యొక్క ప్రయోజనం ఏమిటి? అది నేను మీలో కొంతమంది ధనవంతులు ఉండొచ్చు, కానీ మీ ఉపయోగానికి మీ ధనం ఉపయోగపడదు, ఆ ధనం ఏం చేసుకుంటారు? నేను చాలా తెలియగలవానే, మేధావి గలవానే, కానీ నా స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం నా ఇంటలెక్ట్, నా జీనియస్ నాకు ఉపయోగపడటం లేదు. ఇది దేనికోసం ఇది ఉపయోగించేది? ఈ చిన్న ప్రశ్న ఎప్పుడైనా నీకు ఉదయిస్తుందా? సమస్త లీవ్ లీవ్ రమస్తం ఎలా, లీవ్ గౌతమ బుద్ధ ఎలా, లీవ్ ఆల్ టీచర్స్ ఎలా, వాళ్ళందరూ నాకు తెలుసు. మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీ ప్రశ్న, ఈ ప్రశ్న ఎప్పుడైనా మీకు పొడేస్తాను. మీరు ఎన్నో విషయాలు జీవితంలో తెలుసుకుంటున్నారు, నేను నాలెడ్జ్ ఎక్వైర్ చేశామనుకుంటున్నారు, నాలెడ్జ్కి పవర్ అంటున్నారు, నాలెడ్జ్కి లైఫ్ అంటున్నారు, ఎంతో నాలెడ్జ్ మీరు సంపాదించుకుంటున్నారు, ఎక్వైర్ చేసుకుంటున్నారు. మీరు తెలుసుకుండా మీరు ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయంట, నాలెడ్జ్ యొక్క ప్రయోజనం ఏమి? సుందరేశయ్యని ఆయన పూర్ణమే ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఓ పూర్ణమే సర్వసాధారణంగా మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతితో ఎవరు వెళ్ళరు, ఏదో అరటి పళ్ళు యాపిల్స్ లేదా ఏదో వస్త్రాలు ఏదో పట్టుకుని వెళతారు. మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు చంటి పిల్లలను ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతితో వెళ్ళకూడదు మరి భారతీయ సాంప్రదాయం. అంటే మనం చంటి పిల్లలను ఇంటికి వెళ్తే ఏ కారపూస పట్టుకెళ్తూ ఉంటాం, ఏ అరటి పండు బట్టలేదు. ఈ సుందరేశ్వరికి భగవాన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్కూల్ టీచరు జేబులు బదులు తాను బత్తకాయతో కొనుక్కెళ్ళాలని తిరువణమలలో ఏదో బత్తకాయ ఆకిలో కొనుక్కుని వెళ్ళాలండి, కానీ జేబులు డబ్బులు సుందరేశ్వరి బాధపడుతున్నాడు. అయ్యో మహాత్ముల దగ్గరికి వెళుతున్నాం ఒత్తి చేతితో వెళుతున్నాం అని బాధపడుతున్నాడు, కానీ పైసలు జేబులు పైసలు. స్వామి ఏమి ఒత్తి చేతితో వచ్చాను నీకు ఏమి తీసుకురాలేదు అన్నాడు సుందరేశ్వరి. భగవాన్ కరిగిపోయాడు, భగవాన్ కరిగిపోయారండి. దేవుడి గుళ్ళోకి వెళ్ళి మనం అట్టిపళ్ళు ఇస్తుంటే, దేవుడి గుళ్ళోకి వెళ్ళి మనం యాపిల్స్ ఇస్తుంటే, ఈ అట్టిపళ్ళు యాపిల్స్ దేవుడికి కావాలా? ఏనాటికైనా మన అహంకారం అర్పిస్తామని మన ట్రైనింగ్ కోసం అట్టిపళ్ళు ఇవ్వమన్నారు, యాపిల్స్ ఇస్తున్నారు, యాపిల్స్ అట్టిపళ్ళు దేవుడు ఏం చేసుకుంటాడు? అంటే అట్టిపళ్ళు ఇవ్వటం ద్వారా, దానం ఇవ్వటం ద్వారా, మనం చేరే బాధ్యమైనటువంటి ప్రకృతిలో వస్తువులు ఇవ్వటం ద్వారా, ఈ ఇవ్వటం ట్రైనింగ్ అయితే ఆఖరి చివరిసారిగా మనలో నేను నేననుకుని అహంకారం ఈశ్వరుడికి ఇస్తామని మన ట్రైనింగ్ కోసం ఎన్ని పెట్టారు మన పూర్వులు మన పెద్దలు, అది అట్టిపళ్ళు దేవుడు ఎందుకు బత్తకాలు ఏం చేసుకుంటారు? రమణస్వామి గారు నాకంటే దేవుడు గుళ్ళో ఉన్న దేవుడు చాలా అదృష్టం ఉంటుంది, నాకంటే గుళ్ళో ఉన్న దేవుడు చాలా అదృష్టం ఉంటుంది. ఇంకేం గుళ్ళో ఉన్న దేవుడికి వస్తువులు తీసుకెళ్లి చూపించి ఇంటికి పట్టిపోతున్నారు, కానీ నన్ను అలా తినమంటున్నారు, ఎన్ని ఎక్కడ తినగలను? గుళ్ళో ఉన్న దేవుడు ఎందుకు అదృష్టం అంటే దేవుడు చూ పెద్దగా చూపిస్తున్నారు పెట్టిపోతున్నారు ఇంటికి, కానీ నేను నా అదృష్టం నాకు లేదు, నేను తినండి స్వామి తినమంటున్నాను. అంటే గుళ్ళో ఉన్న దేవుడికి ఉన్న అదృష్టం నాకు లేదు. ఈ సుందరేశయ్యరు నిరాడంబరు నేను ఆ సుందరేశయ్యని కూడా చూశాను. పాప సింప్లిసిటీ రూపం ధరించి మనం ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు ఏమండి పూర్వం కంటే ఇప్పుడు నాలెడ్జ్ పెరిగిపోయింది అంటున్నారు. ఎంతో కొంత పెరిగిందంట కాదు, నాలెడ్జ్తో పాటు ప్రిపరేషన్ పెరిగింది, నాలెడ్జ్తో పాటు డెకరేషన్ పెరిగింది. నాలెడ్జ్ పెరిగిన మాట ఇదే, అదే నిష్పత్తిలో డెకరేషన్ కూడా పెరిగింది, అదే నిష్పత్తిలో ప్రిపరేషన్ కూడా పెరిగింది. ఇప్పుడు కరప్షన్ కూడా నార్మల్ అయిపోయింది, ప్రతిదీ సుందరేశ్వరి బహు భేదవాడు కానీ హృదయంలో భక్తి ఉంది. మన భగవంతుని రూపాయలు చూడకండి, అధికారాలు చూడకండి. అసలు జ్ఞాని లోకంలోకి వచ్చింది సమాజాన్ని సమర్థం వైపు నడిపించడానికి, సమాజాన్ని సమర్థంలోకి మేల్కొల్పడానికి, సమాజాన్ని జ్ఞాన వైపు సమాజం యొక్క కళ్ళు తెరిపించడానికి జ్ఞాని లోకంలో అవతరిస్తారు. ఈ ప్రతి మైండెడ్నెస్ ని ఆర్పేయడం కోసమే రమణ స్వామి ఆ లోకానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. సుందరేశయ్యర్ నువ్వు నేను నేనంటున్నావు, ఆ నేరుడు నాకు నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, ఏమి తేవటం లేదు, ఏమి తేలేదంటే సుందరేశ్ అయ్యారు. ఆ నేను తెచ్చావు కదా, నేను లేకుండా ఎవరు వస్తాను, నేను తెచ్చావు, ఆ నేను నాకు ఇచ్చి నేను స్వీకరిస్తాను. ఆత్మ కోసం ఈ భీముడికి వచ్చాను సుందరేశ్ అయ్య. వాడు నిజమైన గురువు బోధ గురువు, కానీ బాధ గురువు మటుకు కాదు. బాధ గురువులు నిజమైన గురువులు మటుకు కాదు, బోధ గురువులే నిజమైన గురువులు. విరమణస్వామి 75 సంవత్సరములు ఈ భూమి మీద ఆయన శరీరం తిరిగింది. రమణస్వామి శరీరానికి ఏమీ ప్రాముఖ్యత ఇవ్వరు. భక్తులను అటాచ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు ది బాడీ, ఈ అటాచ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు ది బాడీ. అదే మనం ఈ శరీరం మాత్రమే కాబట్టి జ్ఞాని కూడా శరీరం మాత్రమే మనం అనుకుంటాం. మన అజ్ఞానాన్ని జ్ఞానం ఆరోపిస్తుంది మన సహజ లక్ష్యం. ఒక గ్రేట్ మ్యాన్ తెలుసుకోవడం కోసం కూడా ఇంకో గ్రేట్ మ్యాన్ ఉండాలి, ఒక గ్రేట్ మ్యాన్ లిటిల్ మ్యాన్ తెలుసుకోండి. ఒక జ్ఞాని అర్థం చేసుకోవడానికి ఇంకొక జ్ఞాని కానీ సాధ్యం కాదు. రమణస్వామి గారి పేపర్లో చూశాను, ఈ రోజు నేను పేపర్లో చూశాను, నేను ఎవడో సాక్షాత్ తన కన్న తల్లినే చంపేశాడట భగవంతుడు చెప్పారు. ఎవరు ఈ రోజున నేను పేపర్లో చూశాను తన కన్న తల్లినే చంపేశాడటండి ఎవరుని, ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఎంత ఆశ్చర్యం. న్యూస్ పేపర్లో చదివానండి రమణస్వామి అన్నాట భగవాన్. అరే రే తల్లిని చంపివేసినాడా, తల్లిని చంపివేసినాడా, తల్లిని చంపనున్నాడు అందరు, తల్లిని చంపిన వాళ్ళే అన్నట్టు. నీ పేపర్లో చదివి చెబుతున్నావు పలానా వ్యక్తి తల్లిని చంపాడు. అసలు తల్లిని చంపని వ్యక్తి ఎవరున్నాడు ఈ లోకం, అందరూ తల్లిని చంపినవాడే. అదేంటి స్వామి మమ్మల్ని జోక్ చేస్తున్నారా, వేళాపాలం చేస్తున్నారు. కాదు అయ్యా నువ్వు చదివాను చెబుతున్నావు కదా న్యూస్ పేపర్స్ లో ఎవరో కన్న తల్లిని చంపాడని, నేను చెబుతున్నాను అందరూ తల్లిని చంపిన వాళ్ళతో సమానం. అదేమిటండి స్వామి అలా చెబుతారు, కాదు వినవయ్యా. ఈ నేను అంటున్నావు చూశావు నువ్వు, తలంపు ఆత్మలోంచి పుట్టి బయటకు వచ్చింది. ఈ నేను అనే తలంపు, నేను అంటున్నాం కర్మ, ఈ నేను తలంపు ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మలోంచి పుట్టి మనలోకి వచ్చింది, దేహంలోకి వచ్చింది. ఈ నేను తలంపు పుట్టడం హృదయంలో పుట్టింది, అంటే హృదయం అంటే ఆత్మలో పుట్టింది. అది పుట్టిలేమో ఆత్మ, అత్తవారికి దేహం దాన్ని. ఈ నేననే తలంపుకు పుట్టిల్ ఆత్మ, అత్తవారికి దేహం. అది ఏం చేసింది, పుట్టిన నేననే తల, అందరికీ నేననే తలంపు ఉంది. నిజమైన నేను ఆత్మ, నేననే తలంపు అహింత. ఆ నేననే తలంపు ఈ దేహానికి పరిమితం చేస్తుంది. అందుకే భగవాన్ ఏం చెబుతున్నారు, అందరూ తల్లిని చంపిన వాళ్ళు. ఎలా తల్లిని చంపిన వాళ్ళు, ఈ నేననే తలంపు ఆత్మలోంచి పుట్టి వస్తున్నాం. అయితే ఆత్మలో పుట్టిందన్న సంగతి నేను మర్చి, నేను మర్చిపోయింది, మర్చిపోయి స్వతంత్రంగా వ్యవహరిస్తాను, స్వయంభవం అనుకుంటాను. అంచేదే నే ఈ నేను ఆత్మలో పుట్టి వచ్చింది, ఆత్మలో పుట్టి బయటకు వచ్చింది అంటే ఆత్మ తల్లితో సమానం. మనం ఏ తల్లి గర్భం నుంచి అయితే బయటకు వచ్చామో ఆ స్త్రీని తల్లి అంటున్నాం అంతే కదా. మనం ఏ స్త్రీ యొక్క గర్భంలోంచి బయటకు వచ్చామో ఆ స్త్రీనే తల్లి అంటున్నాం. అయితే ఈ నేనున్న తలంపు ఆత్మలోంచి వచ్చింది, ఈ నేనున్న తలంపుకు పుట్టిల్లు అంటే పుట్టిన ప్లేస్ అది వచ్చి ఏం చేస్తుంది, ఆత్మను మర్చిపోయి, ఆత్మను మర్చిపోయి ఏం చేస్తాను, దేహం నేనని భుజాన్ని శవాన్ని వేసి తిరుగుతాను. ఈ నేననే తలంపు తన పుట్టి చూడని ఆత్మను మరిచిపోవటం తల్లిని చంపించాల్సి సమ, వాడి తల్లిని చంపిన వాడితో సమానం. మీకు అందరికీ ఆత్మదృష్టి ఉందా, లేదు అంటే అందరూ తల్లిని చంపిన వాడితో సమానం. అయితే మళ్ళీ తల్లి ఎప్పుడు తల్లి ఎప్పుడు మళ్ళీ జీవింపు చేసినట్టు మళ్ళీ తల్లిని గుర్తు తెచ్చుకుని మరి ఈ నేననే తలంపు ఆత్మలోంచే వస్తుంది అని, నేననే తలంపు స్వయంభవుడు కాదు అని, నేననే తలంపును తీసుకెళ్లి ఆత్మని ప్రవేశపెడితే వాడి తల్లిని మళ్ళీ జీవింపజేసినట్టు, మళ్ళీ తల్లిని గౌరవించినట్టు, తల్లిని గుర్తించినట్టు.
తన పుట్టికి స్థానం అయిన ఆత్మని మరిచిపోవటం తల్లిని చంపిన వాడితో సమానం కాదండి అన్నారు రమణస్వామి. అందరూ మాతృ హంతకులేమ స్వామి ఇవాళ శ్మశానంలోకి వెళ్ళాం, ఈ శవాన్ని మోసుకెళ్ళాం, మేమందరం ఇప్పుడు శవ ఆహుతులం, స్నానం చేయకుండా భోజనం చేసేయమంటారా? స్నానం చేయకుండా భోజనం చేయొచ్చని ఎవరో ప్రశ్న అడిగారు రమణస్వామి. భగవాన్ అంటున్నారు, మీరే శవాన్ని మోసుకొని వెళ్దాం అనుకుంటున్నారయ్యా, శవాన్ని మోయినవాడు ఎవడన్నాడు లోకం? అందరూ శవవాహకులే, శవవాహకులు అన్నారు. అందరూ శవాన్ని మోసేవాళ్ళే, ఈ శరీరమే శవం, దీన్ని మోసూ తిరుగుతున్నాడు అందరూ, ఈ శవాన్ని నేను ఈ శవాన్ని నేను మోసూ తిరుగుతున్నారు. ఈ శరీరంలో ప్రాణం ఉండగా ఎవడు శవాన్ని ఆడే మోసుకుంటున్నాడు, చచ్చిన తర్వాత నలుగురు మోస్తున్నారు, అంతే తేడా. ఈ శరీరమే శవం, ఈ శవాన్ని బతుకుండగా ఎవడ శవాన్ని ఆడే మోసూ తిరుగుతున్నాడు ఈ లోకం. తేడా ఏంటంటే, ఈ శరీరంలో ప్రాణం తప్పుకున్నారు నలుగురు మోస్తున్నారు, అప్పుడు ఇప్పుడు ఒకటే మోసుకుంటున్నారు, అప్పుడు నలుగురు శశాన్ని తీసుకురావు నలుగురు మోస్తున్నారు. అందరూ శవవాహకులేనయ్యా, మీరే అనుకుంటున్నారు శవాన్ని మోయినోడవు, అందరూ శవవాహకులైన రమణస్వామి 75 సంవత్సరాలు ఈ శరీరంలో, ఈ శరీరంతో ఈ భూమి మీద ఉన్నారు. ఇది నువ్వు తెలుసుకోని, నువ్వు తెలుసుకోని నో దయచల్పన చెప్పడానికి ఈ భూమి మీదకి అవతరించారు. నీకు అర్థమవుతుంది, నిన్ను నీవు అంటే రెండు నేను ఉన్నాయి, నీ కన్ఫ్యూజన్ రావచ్చు. ఏమి కన్ఫ్యూజన్? ఈ సబ్జెక్ట్ లో చాలా మంది మెటాఫిజిక్స్ చాలా మంది కన్ఫ్యూజన్ సంబంధించిన సబ్జెక్ట్ అనుకుంటున్నారు. ఇందులో క్లారిటీ, ఇందులో సింప్లిసిటీ ఉంది, క్లారిటీ సబ్జెక్ట్. నిన్ను నీవు తెలుసుకోనప్పుడు మీరు రెండు నేను ఉన్నాయి, నీరు అంటే నిన్ను అంటే ఆత్మ, నిన్ను అంటే ఆత్మ, నీవు అంటే ఈ మనస్సు, అంటే ఈ శరీరం నేను, ఈ అహంకారం నేను, ఈ కోపతాపాలు నేను, ఇప్పుడు నువ్వు ఏ నేనైతే నీకు అనుభవంలో ఉందో అది మీరు కాదు. ఇప్పుడు మీరు నేను అంటున్నారు కదా, ఆ నేను మీరు కాదు, అది మనస్సుకు పరిమితమైన నేను, అహంకారానికి పరిమితమైన నేను, దేహానికి పరిమితమైన నేను, మీ గ్రంథికి ఉరవే గ్రంథికి పరిమితమైన నేను, ఆ నేను మీరు కాదు. ఇప్పుడు మీరనే నేను ఆ నేను మీరు కాదు. ఈ శరీరం ఎలా పుట్టిందో నేను కూడా అలా పుట్టింది. పుట్టిన ప్రతి వస్తువు నశిస్తుంది. ఈ మీటింగ్ ప్రారంభించాం కాబట్టి ఇంకో గంట నుండి 2 గంటలు అంతం కూడా ఉంది. అలా ఈ శరీరం పుట్టింది కాబట్టి దీనికి అంతం కూడా న్యాచురల్గా ఉంది. అదే ఈ నేను అనే తలంపు న్యాచురల్ స్టేట్ కాదు, అది నార్మల్ స్టేట్ కాదు. ఆ నేననే తలంపు పుట్టింది అంటే అది కూడా మరణిస్తుంది. అదే నిజమైతే మనం ఈ శరీరం ఎలా పుట్టిందో నేననే తలంపు కూడా అలా పుట్టింది, అది న్యాచురల్ కాదు. ఈ శరీరం ఎలా మరణిస్తుందో ఇప్పుడు నువ్వు అనుకుని నేను కూడా అలా మరణిస్తుంది. నువ్వు ఒక్కసారి లోపలికి దిగి చూస్తే అంటే రుక్కుమిత్తిని లోపలికి దిగి చూస్తే మనకి ఎంతసేపు బాహ్య దృష్టి చర్మ దృష్టి అలవాటు పడ్డాం కాదు, లోపల దృష్టి అలవాటు పడ్డాం. చర్మ దృష్టి ఉన్నవాడు ప్రతివాడు చెండాలి. మన అయితే అరిగిన పాటలో ఉన్నవాడు చెందాలి అనుకుంటున్నాం. ఎవరికైతే చర్మ దృష్టి ఉందో వాడు ప్రతివాడు చెందాలి. ఈ నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నిన్నంటే నీ స్వరూపము ఆత్మ ఎలా దర్శనమిస్తుంది మనకి? ఆత్మ నీకు దేవుడిగా, నీకంటే వేరుగా, నీకంటే భిన్నముగా ఆత్మ దేవుడిగా దర్శిస్తుంది. నిజమో కాదు ఆత్మ స్వరూపంగా దర్శిస్తుంది. అదే ఇట్ ఇస్ ఎ ట్రూ స్టేట్, ఇట్ ఇస్ ఎ న్యాచురల్ స్టేట్, ఇట్ ఇస్ ఎ నార్మల్ స్టేట్, ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ స్టేట్, ఇట్ ఇస్ ఎన్ ఎక్సలెంట్ స్టేట్. ఆత్మ నీ స్వరూపంగా దర్శిస్తుంది. ఆత్మ మీ స్వరూపంగా దర్శనం ఇవ్వకుండా ఒక దేవుడి గానం లేక ఒక వ్యక్తి అని మీకంటే వేరుగా దర్శనమిస్తే అది నిజం కాదు. అంటే నిన్నంటే నీ స్వరూపమును ఈ అబద్ధమైన నేనుతోటి, ఈ అబద్ధం నువ్వు నేననుకుంటున్నావు, ఈ నేనును తీసుకెళ్లి నీ స్వరూపమైన ఆత్మ ఎందు లయింపజేయడానికి నువ్వు చేసే ప్రయత్నం విచారణ మార్గం అని చెప్పాడు రమణస్వామి. చెప్పిన విచారణ మార్గం అయితే ఈ ప్రయత్నం మీరు భక్తి ద్వారా చేయొచ్చు, యోగం ద్వారా చేయొచ్చు, జ్ఞానం ద్వారా చేయొచ్చు, ధ్యానం ద్వారా చేయొచ్చు, సేవ ద్వారా, సర్వీస్ ద్వారా, కర్మయోగం ద్వారా కూడా చేయొచ్చు. రమణస్వామి 1879 సంవత్సరంలో మదురాయి పట్టణానికి 30 మైళ్ళ దూరంలో తమిళనాడులో తిరుచూరు అనే శివక్షేత్రంలో జన్మించాడు. తిరుచూరు రమణస్వామి శరీరము వచ్చిన క్షేత్రం శివక్షేత్రం, రమణస్వామి చదువుకున్న క్షేత్రం శివక్షేత్రం మదురై, రమణస్వామి దేహంతో తిరిగిన అరుణాచలం శివక్షేత్రం, ముళ్ళు శివక్షేత్రం, తిరుచుళి ఆయన దేహం ధరించి పెద్ద శివక్షేత్రం. ఇది తిరు శివపురాణంలో కనిపిస్తుంది తిరుచుళి పేరు. మధురై మధురై మీనాక్షి మధురది మీకు తెలిసిన అది పెద్ద సుందరేశ్వరి పెద్ద శివక్షేత్రం, సౌత్ ఇండియాలో పెద్ద శివక్షేత్రం మధురై. ఆయన అరుణాచలం శివక్షేత్రం, మూడు శివక్షేత్రం. ఆయన దేహం శివక్షేత్రంలో వచ్చింది, చదువుకున్నది శివక్షేత్రంలో చదువుకుంది, బోధ చేసింది అరుణాచలంలో బోధ చేసింది. అమణస్వామి తల్లి పేరు అలగమ్మ, తండ్రి పేరు సుందరమల్లి. రమణస్వామి కుటుంబానికి ఒక శాపం ఉంది, నీ కుటుంబంలో తరానికి ఒకటి సన్యాసం ఉందాక. పూర్వం ఎవరు శిక్షించాడు అయితే రమణస్వామి ముత్తాత ముత్తాతంలో తాతంలో అన్నదమ్ము ముత్తాత అన్నదమ్ములు ఒకడు, తాతల అన్నదమ్ములు ఒకడు, తండ్రి ఒకటి అలా ఒకటి సన్యాసం అవుతూ వచ్చాడు. ఈ తరంలో రమణస్వామికి వచ్చింది, అది శాపం కాదు, అది వరం. ఆ శాపమే కనుక లేకపోతే మనకు రమణస్వామి దక్షిండేవాడు కాదు. శాపం కింద మీకు బయటికి కనిపించవచ్చు, అది వరమే, అది వరం, శాపం రూపంలో ఉన్న వరం. రమణస్వామి చిన్నతనంలో తెలియక ఒక చిన్న తప్పు చేశాడు, తండ్రి గారి క్రీడరు అప్పుడే ఆ దస్తావేజ్ ఎవరు దాచుకుంటే అని చింపేశాడు, తెలియదు మా చిత్తు కాగితాలు అంటే. తండ్రి గారి క్రీడరు ఎవరో క్లైమ్స్ తెచ్చి కాగితాలు ఇచ్చారు, మొత్తం కాగితాలని చిత్తు కాగితాలని సరదా ఏళ్ళ చిన్న ఏ మామూలుగా ఏ ఒకటో తర్వాత రెండో తర్వాత చదువుకుంటూ ఏదో కాగితాలని చింపేశాడు. చింపేస్తే కోర్టు గారి నుంచి వచ్చి తండ్రి గారు చూసుకున్నారు, కాగితాలని చింపేస్తున్నారు దస్తావేజులు. అప్పుడు సుందరేశ్వరి అంటున్నాడు రమణస్వామి తండ్రి, రమణస్వామి విపరీతమైన కోపం వచ్చింది. రమణస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటరామ, అసలు తండ్రి గారు పెట్టిన పేరు వెంకటేశ్వరం, వాడికి నామం వెంకటరామ. ఎవరు చింపేశారు ఈ కాగితాలన్నీ? సుందరేశ్వరి గారు కోర్టు నుంచి వచ్చారు, ఈ కాగితాలని ఎవరు చింపేస్తారు? వెంకటరామని చింపేశారు. దస్తావేజులు చాలా విలువైన దస్తావేజు, ఎవరు ప్రయత్నం తెచ్చుకుని దస్తారు. ఏడా వెంకటరామని ఎలా తీసుకురండి, వాడికి బట్టలు ఇప్పేయండి, తల గొరిగెత్తండి, గోచి పెట్టండి, అన్నం పెట్టకండి, ఇంట్లోంచి బయటికి గెంటైన కాదు సుందరేశ్వరం. అది శాపం. ఏడా వెంకటరామని ఎలా తీసుకున్నాడు, భార్య మీద కేకేస్తున్నాడు సుందరేశ్వరం. ఏడి వెంకటరామాన్ని దస్తావేజులను చింపాడా, వాడిని తీసుకురండి, ఎక్కడ ఉన్నాడు వీధిలో ఆడుకుంటున్నాడు మనం తీసుకురండి, వారికి గుట్టలు ఇప్పించండి, గోచి పెట్టండి, తల గొరగండి, జుట్టు శుభ్రంగా గొరగండి, అన్నం పెట్టకండి, ఇంట్లోకి బయటికి గట్టి అని కేకలేస్తున్నాడు సుందరేశ్వరం. తమిళస్వామి ఉన్నాడు, నా తండ్రి శాపం, నన్ను గోచి పెట్టమన్నాడు, ఇంట్లోంచి బయటికి గెంటేమన్నాడు, బట్టలు ఇప్పేమన్నాడు, అన్నం లేక అన్నం పెట్టకుండా బయటికి గెంటేమన్నాడు. నేను ఆ జన్మము నా తండ్రి చెప్పిన మాటలు ఎలా నిజమైన కావును, ఆ జన్మము నేను కౌపీనంతో నా జీవితం గడపవలసి వస్తుంది. ఆయన పాపం మీద అన్న మాటలు తండ్రి సుందరేశ్వరం, గోచి పెట్టి ఇంట్లోంచి బయటికి గెంటకున్నాడు. ఆయన జీవితం అంతా కౌపీనంతో రోజులు వెళ్ళిపోయాడు. ఆయన అరుణాచలం వచ్చి ఏ రోజునైతే గోచి పెట్టాడో తర్వాత లక్షల లక్షల రూపాయల ఆశ్రమంలో కురిసిన ఆ గోచి విడిచిపెట్టాడు. ఆయనకు ఉన్న సంపద, ఆయనకున్న ఎసెట్, ఆయనకున్న బాధ్యం అంతా కూడా గోచి. అదే గణపతి శాస్త్రి గారు చెప్పారు, నువ్వు ఎవడో మాకు తెలియనివ్వటం లేదు, నువ్వు గోచి పెట్టి కూర్చున్నావు, నువ్వు నీ జీవితంలోనే ఆడంబరం కనపడదు మాకు. సదండి మామూలు గోడికాయలు ఆడుకుంటున్నావు, దూళ్ళ కలుసుకుని పిల్లలతోటి కూర్చుని, నువ్వు ఎవడో మాకు తెలియటం లేదు అని ఒకసారి గణపతి శాస్త్రి గారు చెప్పారు. రమణస్వామి చిన్నతనంలో తిరుచూరులో కొంతకాలం చదువుకున్న తర్వాత చదువుకున్న తండ్రి గారు పోయారు. తండ్రి గారు పోయిన తర్వాత మదురాయి పట్టణానికి వచ్చాడు రమణస్వామి, అంటే తన తండ్రి ఇంటికి వచ్చాడు చదువుకోవటం. తండ్రి గారు పోయిన తర్వాత తన తండ్రి చదివించాడు మదురాయి. జన్మాంతర వాసనలు అలా ఉంటాయండి, అది పూర్వజన్మ సంస్కారం మనకుంటే అలా జంటితో ఉంటుంది. మీరందరూ ఎందుకు ఇంత శ్రద్ధగా వచ్చి కూర్చున్నారు ఈ పాలకుల టౌన్లో, ఎన్ని వేల మంది లేరు, అంటే మీ సంస్కారం మీ సద్వాసన మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంచే భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, మీరు చేసిన మంచి పని ప్రతి మంచి పని ఊరికే పోదాం. ఒకరోజు ఆ తిరువనమలైన మదురై బడికి వెళుతున్నాడు, దారిలో చుట్టం కనిపించాడు, ఇంటికంటే పెన తండ్రి ఇంటికంటే బడిలోకి వెళుతున్నాడు, దారిలో ఒక చుట్టం కనిపించాడు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మామయ్య మామయ్య మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు రమణస్వామి. అతను జ్ఞానభావం అవుతాడు వరస, నేను అరుణాచలం నుంచి వస్తున్నాను. అరుణాచల అరుణాచల ఆ జ్ఞానభావం చెప్పాడు, నేను అరుణాచలం నుంచి వస్తున్నాను, అరుణాచల అరుణాచల అంటున్నాడు. ఏమిటి అరుణాచలానికి రావటం ఏంటి, అరుణాచలానికి రావటం ఏంటంటున్నాడు. అంటే అరుణాచలం అంటే దేవుడే నేను ఒక్కసారి గుర్తొచ్చి, అరుణాచలం అంటే ఊరు అనుకోవటం లేదు, అరుణాచలం అంటే కొండ అనుకోవటం లేదు, అరుణాచలం అంటే టౌన్కి పేరు అనుకోవటం లేదు, అరుణాచలం అంటే అక్కడ దేవుడికి పేరు అనుకోవటం లేదు. సాక్షాత్తు ఎక్కడో సాక్షాత్తు దేవుడి దగ్గర నుంచి మనిషి ఎలా వస్తాడు? అరే వెర్రివాడ, అరుణాచలం అంటే నీకు తెలియదా? అది తిరువన్నమలైన పట్టణంరా, దాన్ని అరుణాచలం అంటారా? ఆ ఊరి పేరు అరుణాచలం, దేవుడి పేరు అరుణాచలం, కొండ పేరు అరుణాచలం. నేను ఆ పట్టణం నుంచి వస్తున్నానరా, నీవేంటి అది వెర్రిగా చూస్తావు అంటున్నాడు. అరుణాచల అరుణాచల నిద్రపో, అంటే జన్మాంతర సంబంధం ఏదో గుర్తుకొచ్చు. కాళిదాస్ చెప్పాడు, ఎవరైనా ఒకరిని చూసేందుకు మనకి అమితమైనటువంటి ప్రేమ కలుగుతుంది ఒక్కోసారి జీవితం. కారణం తెలియ కారణం చెప్పలేదు, కానీ విపరీతమైన అమితమైన ప్రేమ కలుగుతుంది. అద్భుతమైన ప్రేమ, అపూర్వమైన ప్రేమ, ఉదాత్తమైన ప్రేమ లోపల నుంచి పొంగి 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 వస్తుంది. జ్ఞానులు కామస్వరూపులు కాదండి, ప్రేమస్వరూపులు. కాళిదాస్ చెప్పింది ఏమిటంటే, నువ్వు ఎవరైనా ఒక మనిషిని చూసినప్పుడు నీ హృదయంలోంచి ఆ మనిషిని ప్రేమించాలని ప్రేమ పుట్టుకొస్తుంటే ఆ మనిషికి నీకు ఏదో పూర్వజన్మ లేదా సంబంధం ఉందని గుర్తుంచుకోమని చెప్పారు. ఈ కులానికి కాళిదాస్ ఎటువంటి వాడు, ఋషి కులానికి రమణ మహర్షి ఎటువంటి వాడు. సరే అరుణాచలం చెప్పాడు, ఇది మామూలు బళ్ళు దయ్యాడు వచ్చేసాడు. ఎక్కడైంది సాధన చేసేది విషయపడలేదు, సాధన చేసి యోగ పడలేదు. ఆయనకు ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఏంటి, ఈ మాటలు కూడా ఎప్పుడు వినలేదు. ఆయన జీవితంలో ఒకే ఒక పుస్తకం చదివాడు, ఆధ్యాత్మిక పుస్తకం, అది పెరియ పురాణం, అంటే శివభక్తుల యొక్క కథ. ఒక్క పుస్తకం ఆయన చదువు, అదే పెరియ పురాణం. ఆయన తినకండ్రికి ఎవరో బహుమానంగా ఇస్తే ఆ టేబుల్ మీద పుస్తకం కనిపిస్తానని తీసి చదివాడు. అంతే తిరువనమల రాకముందు ఆధ్యాత్మిక గ్రంథం చదివింది ఒక్కటి గ్రంథం. ఒక రోజున ఆయన మేడలో ఆయన గదిలో కూర్చున్నాడు, ఆ పినతండ్రి గారి మేడలో గదిలో కూర్చున్నాడు. మృత్యు వచ్చి మరణం వచ్చి ఆయన మీద పడి, ఇది మీరు జాగ్రత్తగా అన్నారు, మరణం వచ్చి ఆయన మీద పడి, ఎవరైతే శరీరం ఉండగా మరణిస్తాడో వారికి జ్ఞానం కలుగు, ఎవరైతే శరీరం ఉండగా తిరిగి మరణించి జన్మిస్తాడో, మీ శరీరం ఉండాలి మీరు మరణించాలి తిరిగి జన్మించాలి వాడికి జ్ఞానం కలిగింది. మృత్యు వచ్చి ఆయన మీద పడింది. ఏమిటి సర్వసాధారణంగా మనకి భయం, మృత్యు వచ్చి మీద పడతానని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటుంది, లేదా హాస్పిటల్కి వెళ్ళాలంటుంది, లేదా ఇంట్లో పెద్దవాళ్ళతో చెప్పాలనిపిస్తుంది, ఏంటి నేను చచ్చిపోతున్నాను నన్ను రక్షించడానికి పెద్దవాళ్ళతో ఇంటికాడ చెప్పాలనిపిస్తుంది, లేదా అందులో తీసుకెళ్ళి అక్కడికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. ఎవరికి ఏమి చెప్పాలనిపిస్తుంది లేదు రమణస్వామికి, మృత్యు వచ్చింది, నిజంగానే మరణం వచ్చింది, శ్వాస పూర్తి కాదు, కాళ్ళు కట్టిలా అయిపోయి బ్లడ్ బ్లడ్ రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా ఆగిపోయింది, శ్వాస పూర్తిగా ఆగిపోయింది. మీ పెదాలు శుభ్రంగా శవానికి ఏ విధంగా అయితే దిగిసిపోతాయి, పెదాలు శుభ్రంగా పెదాలకి శవానికి సహజంగా దిగిసిపోతాయి కదా, పెదాలు కూడా దిగిసిపోతాయి, శరీరం అంతా శవం అయిపోయింది. ఏంటి శరీరం శవం అయిపోయిందే, ఈ శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో భరణం చేస్తారా? ఈ శరీరంతో సంబంధం లేకుండా నేను కనిపిస్తున్నానేంటి, ఇది ఆయన అనుభవం. లోబడి కంటినే మీరు దేవుని కాదనండి, ఇష్టం లేకపోతే రమణస్వామి చెప్పిన మాటలను కూడా మీరు కాదనండి, మీకు ఇష్టం లేకపోతే మీ కళ్ళ కనిపిస్తుంది ప్రపంచం కాల్ చేస్తారు, అయితే నేనేం కావటం లేదు, ఈ దేహానికి సంబంధం లేకుండా నేను ఉన్నానే, నేను స్వతంత్రంగా ఉన్నానే, నేను హ్యాపీగా ఉన్నానే, ఈ దేహానికి నాకు ఏం సంబంధం లేదే, ఈ దేహానికి నాకు అణువు మాత్రం సంబంధం కనిపించడం లేదు, స్లైటెస్ట్ గా కూడా నాకు ఏమి సంబంధం కనిపించడం లేదే, ఈ దేహానికి నాకు అణువు మాత్రం సంబంధం లేదా, చాలంటే ఇదే అని చావుని జయించాడు 16వ సంవత్సరం, మృత్యువుని జయించి మృత్యుంజాడు అయ్యా. అయితే రమణస్వామిలో గొప్పతనం ఏమిటంటే కామాన్ని ఎలా ఉంటాడు, మీరు బాహ్యంగా చూస్తే ఋషిని కానీ యోగని కానీ అవతార పురుషుని కానీ మీకేం తెలియదు, అంటే అందరూ ఆయన ఇచ్చాడు ఏమన్నా రమణస్వామి అంటున్నారు. అవి అనువరకు నా తల మీద ఏమైనా బోర్డు ఏమైనా కట్టుకుంటే మంచిదేమో అనవరకాయ ఆయన అందరూ ఆయన వచ్చారు. అంటే రమణస్వామి అంటే పెద్ద ఏదో గొప్పగా ఉంటాడని క్లబ్స్ లో ప్రాంతంలో సిటీస్ లో మెడ్రాస్ లో బాంబేలో రమణస్వామి సరదాగా చూడటానికి భక్తి ఉన్నా లేకపోతే సరదాగా చూడటానికి వెళ్ళేవారు. అంటే ఏంటి ఏదో చాలా గొప్పగా ఉంటాడు, సింహాసనం మీద కూర్చుంటాడు అని అనుకోవచ్చు వీడు, కానీ తీరలేడు కానీ ఏ వంటలోనూ ఉండేవాడు, గదే కూరగాయలు పోతాడు ఎందులో ఉండేవాడు ఆయన, గదే పల్లెలు తాగుతాడని ఇడ్లీ పిండి రూపటం ఉండడం, వీళ్ళు ఆయన అడిగారు అక్కడ రమణస్వామి. అవి భగవాన్ వారికి ఏదైనా బోధన మొదలకి ఏదైనా కట్టుకుంటే మంచిది, నేను రమణస్వామి. మీరు ఎప్పుడైతే కోటి మానవుడి కంటే మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మీరు ఫీల్ అవ్వకూడదు, సుపీరియారిటీ కాంప్లెక్స్ మీరు ఫీల్ అవ్వకూడదు జ్ఞాపకం ఉంచుకోండి. కోటి మానవుడి కంటే మీరు తక్కువ వాళ్ళు అనుకోవద్దు, కోటి మానవుడి కంటే మీరు ఎక్కువ వాళ్ళు అనుకోవద్దు. ఏదైనా బలహీనత, మీరు తక్కువ వాళ్ళు అనుకోవడం కూడా బలహీనత, ఎక్కువ వాళ్ళు అనుకోవడం కూడా మీ బలహీనత. బలహీనత మాట వీక్నెస్ ఇస్తే ఈ లోకంలో బలహీనత ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టూ మనం వచ్చిన మర్చిపోయి వచ్చిన పని మనం మర్చిపోయి ఎవరికైతే పెద్ద అధికారం ఉందో, ఎవరికైతే పెద్ద ధనం ఉందో, ఎవరికైతే పెద్ద హోదా ఉందో, ఎవరికైతే కీర్తి ఉందో, వాళ్ళు కూడా వెనకాల తిరిగి అలవాటు జనానికి ఉంది. ఇది పెద్ద మాయ, ఇది పెద్ద మాయ. మాయ అంటే ఏంటి, మీ అర్థం అయితే ఇదే మాయ. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో మర్చిపోయి ఎవరికి అధికారం వస్తే వాళ్ళు వెనకాల తిరుగుతున్నది మాయ. కాకపోతే మనం చేసుకున్న పని మానేసి రమణ స్వామి 16వ సంవత్సరంలో మృత్యుని జయించాడు, మృత్యుని చేయడే. ఒక అమెరికన్ సైంటిస్ట్ రమణ స్వామిని చూడటానికి వచ్చాడు తిరువణమలలో. ఈ లోకంలో కొంతమంది మహాత్ములు ఉన్నారు, రమణ స్వామి దర్శనం మాత్రం చేత రమణ స్వామిని మాట్లాడించకుండా ఇక్కడ దర్శనం చేసి వెళ్ళిపోయి మన జీవితంలో తరించబడ్డాం, మన జీవితం ఇది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనుకుని వెళ్ళిపోయినాడు. మరి మాట్లాడకుండా కనీసం రమణ స్వామి ఇంకే కళ్ళతో చూసి ఆయన్ని పలకరించకుండా వెళ్ళిపోయి ఇది మన జీవితానికి గ్రేట్ అచీవ్మెంట్, ఇది చాలు మన జీవితానికి, ఆయన మనం తోడు మాట్లాడక్కర్లేదు, ఆయన కళ్ళతో చూసాం, ఇదే మన జీవితానికి చాలని సంతృప్తి పడ్డ మహాత్ముడి లోకంలో లేకుంటున్నారు. అమెరికా నుంచి సైంటిస్ట్ వచ్చాడు ఢిల్లీ కాన్ఫరెన్స్. భగవాన్ ఉన్నారు, భగవాన్ శరీర సశరీరుడే ఉండరు. ఎవరో అమెరికాలో చెప్పారు, నువ్వు సౌత్ ఇండియాలో రమణస్వామి అక్కడికి వెళ్ళి చూసినా ఎలా ఢిల్లీకి పోతున్నావు కదా, నువ్వు రమణస్వామిని చూసిరా. అతను ఫిజిక్స్ సంబంధించినట్టు ఉంటాడు, అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఫిజిక్స్ హెడ్ అయ్యి అది ఢిల్లీలో అతను పని చూసుకుని రమణస్వామి దగ్గరికి వచ్చాడు. రమణస్వామి ఏం పలకరించలేదు, ఇక అరగంట సేపు రమణస్వామి దగ్గర కూర్చున్నాడు, రమణస్వామిని పలకరించలేదు. రమణస్వామి కూడా మీరు ఎవరండి, మీరు ఎప్పుడు వచ్చారు, మీరు కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా, ఇటువంటి ప్రశ్నలు రమణస్వామి కూడా అడగదు. ఈయన పలకరించలేదు, ఈయన ఎప్పుడు మెటాఫిజిక్స్ గురించి సబ్జెక్ట్ మీద నేను ప్రశ్నలు అడగదు. తర్వాత ఈయన తిరిగి అమెరికా వెళ్ళిపో కరగంటే తిరిగి రమణస్వామిలో కూర్చున్నాడు. ఆయన తిరిగి వెళ్ళిన తర్వాత మన లయన్స్ క్లబ్ వారు ఇక్కడ రమణస్వామి కార్యక్రమం ఎలా ఏర్పాటు చేశారు, తిరిగి వెళ్ళిన తర్వాత వాషింగ్టన్లోనే ఎక్కడో ఒక క్లబ్ వాళ్ళు ఇండియా వెళ్ళి వచ్చారు కదా, మీ ఇండియాకి సంబంధించినటువంటి మీ అనుభవాలు చెప్పమని ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇటువంటి లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఇటువంటి సంస్థ. అతను ఒక మాట చెప్పాడు, నేను ఇండియాలో సౌత్ ఇండియాలో రమణస్వామి ఒక ఋషిని చూసి వచ్చాను. ఆ ఋషిని చూడక ముందు నేను జీవితంలో చాలా పొందాను, నేను జీవితంలో చాలా సంపాదించాను, నాకున్న జ్ఞానం అపారం, నేను చాలా తెలియగలవని అనుకునేవాడు ఆ ఋషిని చూడకముందు. ఆ ఋషిని చూసిన తర్వాత మటుకు తెలిసింది నాకు ఏమి తెలియదు అన్న అంటే బీట్కుల ఎక్స్ప్రెషన్ చూడండి. ఆ సైంటిస్ట్ వచ్చేట హ్యూమిలిటీ చూడండి, అతనిలో వినయం చూడండి. నేను ఈ జీవితంలో అతను ఈ ప్రపంచంలోని మేధావుల్లో అతను ఒకటిగా పరిగణిస్తున్నారు. అతను నేను చాలా తెలియగలవాడిని, ఈ ప్రపంచంలో పుట్టిన గొప్పవాళ్ళు నేను ఒకటి, సైంటిఫిక్ వరల్డ్ సైన్స్కి ఫిజిక్స్కి ఫిజిక్స్ బ్రాంచ్కి ఆయన కంట్రిబ్యూషన్ కూడా ఎంతో ఉన్నమాట నిజం. నేను ఎంతో నాకు చాలా విషయాలు తెలిసి అనుకునేవాడిని, కానీ రమణస్వామిని చూసిన తర్వాత తెలిసింది నాకు ఏమి తెలియదు అన్న సమయం. 16వ సంవత్సరంలో తన మృత్యుని జయించాడు, ఆయన ఆయన శరీరంతో సంబంధం ఉండిపోయింది. బళ్ళోకి వెళ్తున్నాడు మెకానికల్గా, బళ్ళోకి వస్తున్నాడు, బళ్ళోకి వెళ్తున్నాడు, బళ్ళోకి వస్తున్నాడు. ఈరోజు ఇంటికాడ ఏదో పుస్తకం చదువుకున్నాడు, వ్యాకరణ ఇంగ్లీష్ వ్యాకరణ ఏదో రాస్తున్నాడు, కానీ లోపల తన ఒక ఆత్మ లోపల గుంజేస్తుంది. ఆయన ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఆ ఇంటి వాళ్ళు ఎవరికైతే జ్ఞానం వేయడం సంగతి, ఇతని జ్ఞాని ఈ లోకోద్ధారణ కోసం ఈ భూమి మీద అవతరించడం సంగతి ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈ మృత్యు అనుభవం రాకముందు ఆయనతో కూడా ఎంతో అభిమానం ఉండేది, అహంకారం ఉంది. ఈ మృత్యు అనుభవం రాకముందు ఒకసారి ఆయన పెనతల్లి, ఇరే అబ్బాయి నాకు వంట దగ్గర కొంచెం 10 నిమిషాలు సాయం చేసి పెట్టాలని అడిగితే నా బట్టలు మార్చిపోతాను, నువ్వు వంటలో సాయం చేయమంటున్నావు నా బట్టలు మార్చిపోతాను, ఈ మృత్యు అనుభవం అవ్వకుండా. అప్పుడు అందరూ పెనతల్లి, ఇరే ఈ గోచి కూడా ఏంటో దానికి, ఈ గోచి కూడా పూర్వాంచం దానికి, ఆ తినతలందరూ గోచి పెట్టుకోరాడు. ఆ తినతలు అన్నట్టండి తండ్రి ఏమో చిన్నప్పుడు నాడు గోచి పెట్టుకోరాను, నీ తినతలు ఏమంటాడు, నీ బట్టలు మార్చిపోతాయి అంటున్నావు, గోచి పెట్టుకో, గోచిపెట్టి నాకు వంట దగ్గర సహాయం చేయి, నా వంట పని పూజిన తర్వాత వంట పని పూర్తయిన తర్వాత మీ బట్టలు వేసుకుంటా. అప్పుడు అన్నమాట రమణస్వామి, అమ్మా నేను పెద్దవాణయ్యాను, 10వ 9వ తరగతి చదువుతున్నాను, ఇంత పెద్దవాణయిన తర్వాత గోచి పెట్టుకుని నాకు సిగ్గేగా. చిన్నపిల్లలైతే గోచిపెట్టి పెద్దవాడు వెళ్ళి గోచిపెట్టుకుంటే ఎలా సిగ్గేగలండి? పై వంట దగ్గర సాయం చేయమంటుంది, అమ్మ నువ్వు గోచి పెట్టుకోమంటున్నావు, నాకు సిగ్గేస్తాను అన్నాడు రమణస్వామి. సరే వాళ్ళు పని ఎవరు చూసేసుకుని గోచి పెట్టుకోరు. తర్వాత రమణస్వామి నాడు ఎప్పుడో తన జీవితంలో ఈ అమ్మ ఈ పెనపిల్ల రమణస్వామి చూడటానికి వెళ్తే, అమ్మా నువ్వు 10 నిమిషాలు గోచి పెట్టి నన్ను గోచి పెట్టుకుని నీకు సాయం చేయమన్నావు, 10 నిమిషాలు గోచి పెట్టుకోవడం సిగ్గుపడ్డాను, అప్పుడు ఆ జన్మము గోచేగతింది అన్నాడు రమణస్వామి. 10 నిమిషాలకి సిగ్గుపడ్డాడు, ఇప్పుడు జన్మ పొడిగిన గోచి. జ్ఞాని యొక్క శరీరాన్ని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుంటాడు. తను ఎక్కడ కూర్చున్నాడో తను ఏం తింటున్నాడో అంటే ఈశ్వరుడు స్వాధీనం ఆ శరీరం. జ్ఞాని యొక్క శరీరం శరీరం దేవాలయం. జ్ఞాని యొక్క బాడీ అది బాడీ కాదు టెంపుల్. రాళ్ళకిచ్చే విలువ కూడా జ్ఞానికి ఇవ్వని దేశం భారతదేశంలో, ఈ పుణ్యభూమి అని చెప్పుకుంటున్నటువంటి ఈ దేశంలో రాళ్ళకిచ్చే విలువ కూడా జ్ఞానికి ఇవ్వడం లేదండి, పైగా పుణ్యభూమి అని చెబుతున్నాడు. బహుశా రాతి మనుషులందరికీ రాతి దేవుళ్ళే ఉండాలి. ఎవడు ప్రేమ స్వరూపుడు కాదు, ఎవడు జ్ఞాన స్వరూపుడు కాదు, వాడు జ్ఞాని కానీ ఇంటికాడ రోజు వచ్చి ప్రయాణం టైంకి వచ్చింది, ఇంకా ఆ దేహం అక్కడ ఉండటానికి వీల్లేదు. ఆ ఇంటిలో ఆ దేహం ఉండటానికి ఈ తలుపులు అన్నీ వేసేసుకున్నాం అనుకోండి, మనం ఈ కిటికీ తలుపులు ఈ డోర్స్ అన్నీ వేసేసుకున్నాం అనుకోండి అనుకోని మాట వస్తుంది, మనకి బయట నుంచి ఏమైనా గాలి వస్తుంది గాలి ఇక్కడే మళ్ళీ కానీ తలుపులన్నీ వేసుకుని ఇక్కడ కూర్చుంటే బయట నుంచి ఏమి గాలి రాడు ఇక్కడే మగ్గిపోతాం. అలా ప్రతివాడు కూడా ఈ అహంకారాన్ని గదిలో ఉంటున్నాడు, అందులో మగ్గిపోతాడు. ప్రతివాడు అహంకారంతో గది కట్టుకోవడం లోపల, అహంకారాన్ని గదిలో ఉండటం, అందులో మగ్గిపోవటం, అందులో మరణించడం. ఆ జ్ఞానానికి కళ్ళు తెరవడే అంటే స్వామి వివేకానంద చెప్పాడు, మనుషులందరూ మూతిలో కప్పలు లాంటి వాడు ఎక్కువ ఉంటారు. మూతిలో కప్ప అదే ప్రపంచం అనుకుంటుంది, అదే సముద్రం అనుకుంటున్నాడు రమణస్వామి. ఒక రోజు నేను వెంకటరమణ కూర్చుని చదువుకుంటున్నాడు, ఏదో పుస్తకం ఏదో చదువుకుంటున్నాడు, కానీ ధ్యానస్థితి వరిస్తాను, ధ్యానం వరించి వరించాడు మీద పడతాను. అప్పుడు అన్నగారు మాట అన్నాడు, ఏ వెంకటరామన్ నీలాంటి యోగికి నీలాంటి ఋషికి ఇంటికాడ పని ఉందిరా, ఎక్కడైనా అరణ్యాలకు పోరాదా, ఈశ్వరుడు అనుకుంటాడు అన్నమాట. నీలాంటి యోగికి నీలాంటి ఋషికి ఇంటికాడ పని ఉందిరా, నువ్వు పుస్తకం ఎదురుకుండా పెట్టుకుంటున్నావు కళ్ళు మూత్ర పడిపోతున్నాయి, నీకు ఇంటికాడ పని ఉందిరా, ఏ అడవికైనా పోరాదా, నాకైతే కోపం వస్తుంది. అప్పుడు ఎంతటమ్మా అనుకున్నా నిజమే, మా అన్నయ్య చెప్పింది నిజమే, నాకు ఇంటికాడ పని ఉంది. అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు స్ఫురించదు ఈ పూర్వం ఎన్నాడు కలిసి పేరు అరుణాచలం పేరు అరుణాచలం. అరుణాచలం అంటే డబ్బులే, అరుణాచలం అంటే డబ్బులే. అది ఈశ్వరుడు యొక్క ప్రణాళిక చూడండి. వెంటనే అన్నగారు ఏమన్నాడు, రే ఊరికాడికి ఈ పూట వెళితే ఫలానా పెట్టి 5 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు పుచ్చుకుని నా ఫీజు కాలేజీకి వెళ్ళి నా ఫీజు కట్టేయమన్నాడు. అప్పుడు డబ్బులు సమస్య ఉండిపోయింది. అంటే అరుణాచలం వెళ్తానని నిర్ణయించుకున్నాడు, కానీ డబ్బులు ఎవరిని అడగాలి? అప్పుడు అన్నగారు ఏమన్నాడు, ఫలానా పెట్టు 5 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు పట్టుకెళ్ళి కాలేజీలో ఫీజు కట్టే, డబ్బులు చేతికి వస్తున్నాయి ఈశ్వరుడు యొక్క ప్రణాళిక. సోదర మహాశయరా, మా అనేక ప్లాన్లు వేయొచ్చు, కానీ ఈశ్వరుడి ప్లాన్ ఈ లోకంలో నడుస్తుంది, కానీ మనుషులు వేసిన ప్లాన్ నడవేనాడు. మీరు ప్లాన్ చేయొచ్చు, నేను ప్లాన్ చేయొచ్చు, కానీ ఈశ్వరు యొక్క ప్లానింగ్ మీ సృష్టిని నడుస్తాను. మా ఆయన కూడా మనం అనుకుంటాం నా ప్లానింగ్ సక్సెస్ అవుతాం, కాదు, ఈశ్వరు యొక్క ప్రణాళిక ప్రకారం సృష్టి అంతా నడుస్తుంది. అంటే ఈ సృష్టిని వస్తున్న ఈశ్వరుడు మన భారాన్ని మహిళలు మనం అనుకుంటాం, ఇదే మనలో అర్థం. సరే 5 రూపాయలు తీసుకున్నాడు టికెట్ తీసుకు, అట్లాస్ చూశాడు, ఓల్డ్ అట్లాస్, తిరువనమలై రైల్వే స్టేషన్ ఉంది నాకు తెలియదు, ఒక ఓల్డ్ అట్లాస్ ఒకటి చూసి చూశాడు. అందులో దిండివన టికెట్ కొన్నాడు, చూశాడు టికెట్, దిండివన స్టేషన్ దగ్గర అక్కడ దిగి నడిచి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఈ రేటు క్యాలిక్యులేట్ చేసుకున్నాడు, 3 రూపాయలకి సరిపోతాను అనుకున్నాడు, మీటర్ 2 రూపాయలు అక్కడ వదిలేశాడు. అప్పుడు మాట రాశాడు, స్లిప్ ఒకటి రాశాడు, అంటే ఈ జ్ఞానంలో ఈ దేహం ఒక మంచి కార్యము సాధించడానికి వెళ్ళిపోవచ్చున్నాడు, ఈ దేహం నేను అనే ఈ దేహం ఒక మంచి పని సాధించడం కోసం వెళ్ళిపోవచ్చు, దీనికోసం వెతకండి, దీనికి ఈ దేహం కోసం అన్వేషించకండి, ఈ దేహాన్ని మీరు తలపెట్టకండి, ఈ దేహాన్ని వెతకడం కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టకండి, ఒక మంచి పని కోసం ఈ దేహం ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది. ఈ దేహాన్ని మీరు స్మరించకండి, ఈ దేహాన్ని వెతకడం కోసం డబ్బులు ఖర్చు పెట్టకండి అని ఒక చీటి రాసి అక్కడ పెట్టాడు. మదురై స్టేషన్కి వచ్చేసాడు, వేగంగా వస్తాడు. మదురై స్టేషన్కి ఇటు అనుకున్న బండి ఆ రోజునే అతను కూడా లేటుగా బండి లేటుగా వచ్చింది. ఇతను కూడా లేటుకి వెళ్ళాడు, బండిలు ఎక్కువ కూర్చున్నాడు. కానీ ఇతను టికెట్ ఎక్కడ కొన్నాడు? దిండుగా కొన్నాడు. తిరువణమలై స్టేషన్ ఉందంటే సంగతి తెలియదు. తిరువణమలై స్టేషన్ కలిగిన విల్లుపురంలో మారాలి, విల్లుపురం జంక్షన్లో మారాలి. అక్కడ అరుణాచలేశ్వరుడు ఒక ముసలి వాడు అక్కడికి వచ్చాడు. తన బిడ్డ రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోయాడు, కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. అబ్బాయి నువ్వు ఎక్కడికి వెళతాను? అరుణాచలేశ్వరుడు శరీరధారుడు వచ్చాడు. అక్కడికి ఎవరు మాట్లాడారు? ఆ భోగిలో ఆ బాక్స్ లో ఇతను ఒక్కడే కళ్ళు మూసి కూర్చున్నాడు. మిగతా వాళ్ళందరూ ఇంట్లో కూడా చెప్పుకుంటున్నాడు. కాలక్షేపం బట నీళ్ళు కొనుక్కుంటున్నారు, కాలక్షేపం కౌలు చెప్పుకుంటున్నారు. ఇతను కళ్ళు మూసుకుని అలా కూర్చున్నాడు, కళ్ళు తెరవటం లేదు. అరుణాచలేశ్వరుడు వచ్చాడు. అబ్బాయి ఎక్కడికి వెళుతున్నాను? నేనా? తిరువన్నామలై. కళ్ళు ఇలా కళ్ళు తెరిచి తిరువన్నామలై. తిరువన్నామలయ? నేను తిరువన్నామలై. తిరువన్నామలయ? నేను తిరువన్నామలై. చూసారా, ఈశ్వరుడు కదా అసలు వచ్చిన వాళ్ళు లోకం ధరించి వచ్చాడు. నువ్వు టికెట్ ఎక్కడ కొన్నావు? ఇది దిండివనం అనుకున్నాడని అరుణాచలేశ్వరుడు తెలియదా? నేను దిండివనం కొన్నానండి. తిరువన్నామలలో రైల్వే స్టేషన్ ఉందని మీకు తెలియదా? విల్లుపురంలో దిగాలని మీకు తెలియదా? అంటే తర్వాత స్టేషన్ దిగిలిపోయాడు అక్కడికి వెళ్ళాడు. ఆ దేహం రక్షించే బాధ్యత ఆ రేక్ష, ఆ దేహాన్ని నడిపించే బాధ్యత ఈశ్వరు. ఆ దేహాన్ని తాను అక్కడ రక్షించుకున్నాడు తానుంటే అక్కడ లేదు. ఆ దేహానికి పరిమితమైన నేను, దేహానికి పరిమితమైన నేను అక్కడ లేదు. అహంకారానికి పరిమితమైన నేను అక్కడ లేదు. మనస్సుకు పరిమితమైన నేను అక్కడ లేదు. కాబట్టి ఆ దేహాన్ని రక్షించే బాధ్యత, ఆ దేహాన్ని పోషించే బాధ్యత, ఆ దేహాన్ని నిలబెట్టే బాధ్యత ఈశ్వరు. చాలా విల్లిపురంలో దిగాడు. డబ్బులు ఇంకెంత? ఎంత? 340 పవడం ఉంది. దానికి సంబంధించిన టికెట్ ఎంత దూరం టికెట్ కొన్నాడు? ఆ దారిలో ఎవరింటికి వెళ్ళాడు? చెవులు పోగులు ఉన్నాయి. ఆ పోగులు తాకట్టు పెట్టి 3 రూపాయలు ఇవ్వన్నాడు. ఎంతో కొంత డబ్బు ఇవ్వన్నాడు చెవులు పోగులు తాకట్టు పెట్టి. మళ్ళీ స్టేషన్కి వచ్చాడు, రైలు ఎక్కాడు. 1896 సంవత్సరంలో సెప్టెంబర్ 1వ తేదీన పొద్దున సూర్యుడు ఉదయిస్తాడు ఆయన తిరువన్నామలలో ఉదయించుకున్నాడు. కలిగి అది కలిగది. 1896 సంవత్సరంలో సెప్టెంబర్ 1వ తేదీన సూర్యుడు ఉదయిస్తాడు. అదే టైం తిరువన్నామల ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ నుంచి ఇంటికి ఆయన దిగిన వెంటనే ఓరిన వర్షం కూడా కురుస్తుంది. తిరువన్నామలై దిగాడు. సరే దిగాడు, పరిగెత్తుకుని వెళ్ళాడు అరుణాచలేశ్వరుడు కోవిలికి. మన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని అడుగుతాం? సోదర మహాశయరా, పూర్వం కంటే ఇప్పుడు భక్తి పెరిగిందని చాలా మంది అనుకుంటుంటారు. కాదు, భక్తి పెరగలేదు, దైవ భక్తి పెరగలేదు, విషయభక్తి పెరిగింది. ఎవరైనా కాదంటారా? భక్తి దేవుడి మీద భక్తి పెరగలేదు, అది అబద్ధం పెరిగిందనుకోవడం. కానీ విషయాల మీద భక్తి పెరిగింది. విషయాల మీద భక్తి పెరగడం వల్ల విషయాలను సాధించుకోవడం కోసం దేవుడు ఒక మీన్స్ మాత్రమే చేస్తుంది. దేవుడు డెస్టినేషన్ దేవుడి కాదు. మన విషయాలను సాధించడం కోసం దేవుడు ఒక మీన్స్ మాత్రమే, ఒక పరికరం మాత్రమే, ఒక సాధన మాత్రమే. మీకు ఏదో కావాలి, అది మీరు ఎక్కువ చేయడం కోసం దేవుడి సహాయం కావాలి. కాబట్టి మీరు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. కానీ దేవుడి కోసం మీరు దేవుణ్ణి ప్రార్థించడం లేదు. మీరు పైకి ఏం చెప్పొద్దు. మీ హృదయంలో మీకు తెలియదా? మీ మనసులో ఏముందో మీకు తెలియదా? మీరు పరికించుకుంటే మీకు కనిపించదా? మీకు విషయభక్త దైవభక్త ఉన్నది. మీకు కానీ నాకు కానీ లోకంలో ఉన్న భక్తులు అనుకున్న వాళ్ళు కానీ శోకాలు డివోటీసే. కానీ డివోటీస్ అందరూ శోకాలు డివోటీసే. ఏ భక్తి ఉందో తెలియదా? విషయాల మీద ఉన్న భక్తి. ఈ బిజినెస్ కోసం దేవుణ్ణి ఉపయోగించుకుంటాం. దైవభక్తి ఎవరికి ఉందండి? దైవభక్తి రేరండి. మన అందరూ అనుకుంటున్నాం భక్తులు అని. మనకు తెలియదు మనం దైవభక్తులం కాదు, మనం కూడా విషయ భక్తులు అనే సంగతి మనకు తెలియదు. నాకు అది ప్రసాదించి, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్, ఏదో అడుగుతున్నాం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి. ఈ మధ్యన చిచ్చిన ఎడితే ముసలమ్మ గారు పాపం నేను చూసినా ఏం అక్కర్లేదని నాన్నగారు, నాకు భక్తి, నాకు భక్తిని ప్రసాదించండి, భక్తి ఆవిడ ఆరోగ్యాన్ని కూడా ఆవిడ అనారోగ్యాన్ని కూడా వదిలేసి నాకు భక్తిని ప్రసాదించండి, నాకు భక్తిని ప్రసాదించినారు. ఐ రియల్ షాక్, నాకు షాక్ అనేది అనిపించింది. ఆవిడ అనారోగ్యంతో ఉన్నారు కానీ అనారోగ్యం కూడా ఎత్తకలేదు, నాకు భక్తి కావాలని, నాకు భక్తి కావాలంటున్నారు అమ్మస్వామి. అట్లా వేరు సోల్స్ ఎక్కడైనా ఉండొచ్చు. అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, భగవాన్ వెళ్ళి అరుణాచలేశ్వరుడు చూసి అప్పా అంటే ఫాదర్ అంటే తమిళ తండ్రిని అప్పా అప్ప అంటారు. అప్పా ఫాదర్ ఏమని చెప్పాడు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, భక్తిని ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించు, లేదా ఈ లోక సంపదలు ప్రసాదించు, లేదా పరలోకంలో సుఖాలు సంపాదించు, నాకు వైకుంఠంలో అది సంపాదించి, నాకు కైలాసం కాదు అయ్యా, ఏం అడగలేదు. అరుణాచలేశ్వరుడు నిలబడ్డాడు, అరుణాచలేశ్వరుడు ఎదురుగా నిలబడ్డాడు. అప్పా నాకు భక్తి కావాలని అడగలేదు, నాకు జ్ఞానం కావాలని అడగలేదు. ఏం అడిగాడు, అప్పా నువ్వు రమ్మంటే నేను వచ్చాను. ఇదేమిటి అప్పా, నువ్వు రమ్మంటేనే ఇక్కడికి వచ్చాను, నీ ఆజ్ఞ అనుసరించి ఇక్కడికి వచ్చాను అని కన్నీళ్లు కార్చు. నాదేం అడగలేదు, అడగడానికి అలా అడగడానికి ఏముందో నీ లోకంలో. ఆత్మ ఒకటే నిజం, ఆత్మ ఒకటే నిజం, ఆత్మ కానిదంతా కూడా అసత్యం. మీరు అది అడిగినా అడిగినా ఇచ్చినది ఉండదు. ఆత్మ కానిదాన్ని ఒక ఈశ్వరుడు మీకు ఎదురు ఇచ్చి అది ఉండదు. అలా అడగడానికి ఈ లోకంలో ఏమి ఉండేరికి ఒక అతను వచ్చాడు, అందరూ నాకు ఇది కావాలి అది కావాలని అడిగేవాళ్ళే. ఒక అబ్బాయి వచ్చాడు, అబ్బాయి వచ్చి నిలబడి రమణస్వామికి నమస్కారం పెట్టక నుంచున్నాడు. నీకేం కావాలి అబ్బాయి అన్నాడు రమణస్వామి నమ్ముతూ. అబ్బాయి నన్ను నాకు ఏమీ అక్కర్లేదని అన్నాడు. అప్పుడు నన్ను రమణస్వామి అన్న అడుగు కనిపించేది నా జాతి వాడు అన్నాడు. నాకు అది కావాలి ఇది కావాలని అడిగేవాళ్ళే, కానీ నువ్వేమంటున్నావు నాకు ఏమీ అక్కర్లేదంటున్నావు. నా జాతి వాళ్ళు ఎన్నాళ్ళకి కనిపించావు, ఈనాడికి కనిపించావు, నువ్వు కనిపి నువ్వు చెబుతున్నావు నాకు ఏం అక్కర్లేదు. నీ అవసరాలు ఏమిటో నీకు ఈశ్వరుడికి తెలియదా సోదర మహాశయ్యా? మనకు అవసరం లేని వస్తువు రావడం మానేస్తే మనకు అవసరం వస్తువుని ఈశ్వరుడు ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. మనకు అవసరం లేని వస్తువును కూడా మన ఈశ్వరుని అడుగుతున్నాం కాబట్టి మనకు అవసరమైన కూడా రావటం. నీ జీవితానికి లేదు లేదా, నీ ఈశ్వరుని అడిగే కూడా నీకు అవసరాలేనా, నీ నీడ్చేనా? నీకు అవసరం లేని మీరు అడగండి, మీకు అవసరమైంది మీరు అడగకుండా ఈశ్వరుడు ఇస్తాడు. మీకు ఇంకేం కావాలండి, ఏం కావాలి మీకు ఇప్పుడు చెప్పండి. మీరు మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి. ప్రతి వారికి సుఖం కావాలి, ఆ సుఖం ఎక్కడ ఉందో అడిగితే ప్రతి ఏమని దేవుడు అక్కర్లేదని మనుషులు ఉన్నారు. కానీ నాకు సుఖం అక్కర్లేదని మనుషులు స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ ఎక్కడైనా ఉన్నారా? భగవాన్ అనేవాడు ఏ వృత్తి చేసుకున్నా పర్వాలేదు, అహం వృత్తిలో ఉండకండి. మీరు అహం వృత్తిలో ఉండకండి, మీరు ఏ వృత్తి చేసుకున్నా పర్వాలేదు, అహం వృత్తిని వదిలేసి ఏ వృత్తిలో ఉన్నా పర్వాలేదు. రమణస్వామి గురిలోంచి బయటకు వచ్చాడు, గురికి అప్పని ఆజ్ఞ అనుసరించి ఇక్కడికి వచ్చాడు. నాడు ఇంకేం అనలేదు, నాకు అది ప్రసాదించి ఇది ప్రసాదించి. ఆ ప్రసాదించిన అడిగేవాడు ఏనాడు చచ్చిపోయాడు. ఒకవేళ ఈశ్వరుని అడిగిలామన్నా నాకు ఇది కావాలి అది కావాలని అడుగుదామన్నా అడిగేవాడు చచ్చిపోయాడు. మనకి అడిగేవాడు పెట్టుకున్నాడు, అది ఉన్నాడు అడిగేవాడు ఇక్కడ. అందుకే తర్వాత ఆయన చోటు చదువుకుని రమణస్వామి చోటు చదువుకున్న వ్యక్తి పోరు తర్వాత రమణస్వామి పండుగ రెండు రకం వస్తాడు. రమణస్వామి దగ్గర కూర్చుని మనం చిన్నప్పుడు చదువుకున్నాం, చిన్నప్పుడు చెరువులో ఈతలు కొట్టాం, చిన్నప్పుడు ఒక బడిలో చదువుకున్నాం, మీ ఇంటికి నేను వచ్చేవాడిని, మా ఇంటికి నువ్వు వచ్చేవాడు అనే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తుకు తీసుకొస్తున్నాడు నెమరేశ్వరం. అప్పుడు రమణస్వామి అన్నాడు, ఏమండి మీరు అడుగున్న వెంకటరామ ఇక్కడ లేడు, వాడు చచ్చిపోయాడు. ఎక్కడ ఉన్నాడు ఎవడో మీకు తెలియదు, నేను చెప్పిన అర్థం కాదు. మీరు ఎరుగున్న వెంకటరామ నాడు చూశారు, మీతోడు చదువుకున్న వెంకటరామన్, మీతోడు గీతలకు వచ్చిన వెంకటరామన్, మీతోడు తిరిగిన వెంకటరామన్, మీతోడు అల్లర చేసిన వెంకటరామన్, వాడు చచ్చిపోయాడండి. మీ స్నేహితుడు వెంకటరామన్ చచ్చిపోయాడండి, వాడు ఇక్కడ లేడండి, ఇక్కడ ఉన్నాడు ఎవడో మీకు తెలియదండి, మీకు చెప్పిన అర్థం కాదండి అని అర్థం. మనసు జ్ఞానం గురించి చెబుతాండి, ఎవరికి అర్థం అవుతుంది? అయితే అర్థం కాదు కదా, వింటూ మానకూడదు. మన స్కూల్లో చదువుకున్నంత మాత్రమే మనకు పచ్చి మార్కులు రావడం లేదని చదువు మానకూడదు. బళ్ళు అందరికీ పచ్చి మార్కులు రావు, కానీ పచ్చి మార్కులు రాని వల్ల చదువు మానేది లేదు. అదేవిధంగా మనకి విన్నదంతా అర్థం అవటం లేదంత మాత్రం చదివి వింటూ మానకూడదు. బయటకు వచ్చాడు అరుణాచలేశ్వరుడు దేవాలయంలో నుంచి బయటకు వచ్చాడు వెంకటరామ. ఈ కట్టెకి ఈ గుడ్డ రావాలనుకున్నాడు, మళ్ళీ శవానికి ఈ బట్టలు ఏంటనుకున్నాడు. అయ్యంపుల్లో నా చెరువులో చెరువు దగ్గరకు వచ్చాడు, లాగిప్పేశాడు, చొక్కాయి తీశాడు, చొక్కాయి తీసి రెండు పీకులు చేశాడు. ఓ పీకి బోచి పెట్టుకున్నాడు. 2 రూపాయలు 75 పైసలు నా జేబు. ఆ 2 రూపాయలు 75 పైసలు తీసుకెళ్ళి చెట్లు పడేశాడు. తినే పదార్థాలు జేబులో ఉన్నాయి. ఆ తినే పదార్థాలు కూడా అక్కడ చెట్లు పడేశాడు. ఓ గోచి పెట్టుకున్నాడు కూర్చున్నాడు అంతే. ఆ గోచి ఆయన 54 సంవత్సరాలు తిరువనమలైలో ఉన్నాడు. ఆయన అరుణాచలం వచ్చిన తర్వాత ఆయన శరీరం విడిచిపెట్టే రోజు వరకు 54 సంవత్సరాలు తిరువనమలైలో ఉన్నాడు. ఆయన తిరువనమలైలో కూడా శీతాకాలం ఏంటి, శీతాకాలంలో విపరీతంగా చలి పెడుతున్నప్పుడు కూడా గోచి. ఒకసారి పాండిచ్చేరి గవర్నర్ గారు భార్య అడిగారు, ఏమండి స్వామి అవి ఫ్రెంచ్ పరిపాలన ఉంది పాండిచ్చేరి, యానావతి పాండిచ్చేరి ఒక ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలన. ఆ పాండిచ్చేరి గవర్నర్ గారు వచ్చి గవర్నర్ గారి భార్య ఇస్తే ఆ గవర్నర్ గారి భార్య భగవాన్ ఒకటి అడిగారు, ఏమండి స్వామి శీతాకాలం కూడా ఏమైనా గొప్పట కప్పుకోకూడదా? అప్పుడు భగవాన్ గారు ఏమనుకున్న నా పైన 5 కోట్లు ఉన్నాయి, 6వ కోటి కూడా ఎందుకన్నాడు. నా పైరుకు 5 కోట్లు ఉన్నాయి, ఏంటి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ ఈ కోశాలు ఇప్పటికే నా పైన 5 కోట్లు ఉన్నాయి, ఈ 6వ కోటి దుప్పట కూడా ఎందుకన్నాడు. సరే గోచి పెట్టుకున్నాడు. అక్కడ పాతాళ గుహలో కూర్చున్నాడు. ఆయనకి అనేది కొంతమంది బ్రాహ్మణ స్వామి అనుకునేవారు, కొంతమంది పిచ్చవాడు అనుకునేవారు, కొంతమంది పరదేశం వారు, ఇలా ఎవరికి తోచిన వారు పిలుస్తూ ఉండరు. పైన ఆ తిరువనమల ఆ టెంపుల్ అరుణాచలేశ్వరుడు అక్కడే ఆ టెంపుల్ లోనే తిరుగుతూ ఉండేవాడు, అక్కడే కూర్చుంటూ ఉండేవాడు. ఆయన దేహాన్ని పట్టి పురుగులు కూడా తినేసి కొంత భాగం. ఆయన చెప్పాడు, కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే ఇవాళ ఏమవారం ఆదివారం, ఇవాళ ఆదివారం ఇలా కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఇలా కళ్ళు తెరిచేడు బుధవారం వచ్చిందండి. అది కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. అది ఇంకేదైనా కాలం అనేది మనసులో ఉంది కానీ ఆత్మలో లేదు. కాలం అనేది మనస్సుకు సంబంధించింది కానీ ఆత్మకు సంబంధించింది కాదు. సోదర మహాశయరా, రమణ స్వామి చెప్పింది ధ్యాన మార్గం కాదు, విచారణ మార్గం. ధ్యాన మార్గం అంటే మనస్సును ఏకాగ్రం చేయడం. మనస్సును ఏకాగ్రం చేయటం రమణ మహర్షి యొక్క మార్గం కాదు, అది ధ్యానం కూడా చేయొచ్చు, అది కూడా ఒక మార్గమే. రమణ మహర్షి తీసింది కలగాపురం చేసి చెబుతున్నాడు, దురదృష్టం. కలగాపురం చేయొద్దు, సాంబార్కం తయారు చేయటం. రమణ మహర్షి మార్గం ధ్యాన మార్గం కాదు, విచారణ మార్గం. మీరు మనస్సును ఏకాగ్రం చేయమంటూ లేదు ఇక్కడ రమణ స్వామి. మనస్సును ఆత్మలోకి ఉపసహరించమంటున్నాడు, మనస్సును ఆత్మవైపుకి నెట్టమంటున్నాడు, మనస్సును ఆత్మలోకి పంపమంటున్నాడు. ఆ చేసి ప్రయత్నమే విచారణ మార్గం. ధ్యాన మార్గం అంటే మనస్సును ఏకాగ్రం చేయడం. విచారణ మార్గం వేరు, ధ్యాన మార్గం. ఈ సెటిల్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఏకాగ్రత కాదు, మనస్సును కాన్సన్ట్రేట్ చేయడం కాదు ఇక్కడ ముఖ్యం. భగవాన్ మార్గంలో భగవాన్ పాత్ర, ఈ డైరెక్ట్ పాత్ర. భగవాన్ మార్గం చాలా సరళమైంది, చాలా సహజమైంది, చాలా సూటైంది. జ్ఞాన మార్గాన్ని ఆవిష్కరింపై మరుగుపడిపోయిన జ్ఞాన మార్గాన్ని ఆవిష్కరించడం కోసం ఈ లోకంలోకి వచ్చాడు రమణ స్వామి. మరుగుపడిపోయిన జ్ఞాన మార్గాన్ని ఆవిష్కరించడం కోసమే ప్రత్యేకంగా ఈ లోకంలోకి ఆయన వచ్చిన పని. ఇందులో మీ కష్టంతో పని లేదు, మీ ట్రబుల్తో పని లేదు. అసలు మీరు మన హృదయం కనుక నిర్మలం అవుతామంటే, మన మనస్సు పరిశుద్ధమైతే ఆత్మయజ్ఞ సహజంగా మీ పరిశుద్ధమైన మనసు గుండబడదు. మీ మనస్సు ఎప్పుడైతే పరిశుద్ధమైందో, ఎప్పుడైతే ప్యూరిఫై అయిందో, మీ బాడీకి హెల్త్ ఎంత ముఖ్యమో, మీ మైండ్కి ప్యూరిటీ ఎంత ముఖ్యం, మీ శరీరానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మీ మనస్సుకి పవిత్రత ఎంత ముఖ్యం. ఈ పవిత్ర ప్యూరిఫైడ్ మైండ్ని మటుకి ఎవరి మనస్సు అయితే పవిత్రమైందో వాడి మనస్సుని, వాడి లోపల ఉన్న ఆత్మ గుంజుకుంటుంది. అది రమణ స్వామి చెప్పిన మాట. ఉపసహారం అంటారు మనస్సు. విత్తుట్రాక్ చేయాలి లోపలికి ఆత్మయ్య, దాన్ని విత్తుట్రాక్ కాన్సన్ట్రేట్ చేయడం కాదు, మైండ్ని కాన్సన్ట్రేట్ చేయడం కాదు, మైండ్ని విత్తుట్రాక్ చేయాలి. సెల్ఫ్లో ఆత్మలో ట్రూత్లో అరుణాచలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి దేవస్థానంలో 6 మాసాలు ఉన్నాయి, ఏదో గుహలో ఉంటూ ఉండేవాడు. తర్వాత గురుమూర్తంలో కొంతకాలం ఉన్నాడు. ఆయన అప్పటి వరకు పరదేశాన్ని బ్రాహ్మణ స్వామిని పిలుస్తూ ఉండేవాడు. 1907వ సంవత్సరంలో ప్రఖ్యాత కవి, ప్రఖ్యాత వక్త, ప్రఖ్యాత రచయిత, ప్రఖ్యాత దేశభక్తుడు ఆయన కావ్యకండి గణపతి శాస్త్రి గారు 1907వ సంవత్సరంలో రమణ స్వామి హిందూపక్ష గుహలో ఉండగా చూశారు. ఆయన ఒక్కడే కూర్చున్నాడు రమణస్వామి. గణపతి శాస్త్రి గారు వెళ్ళి చూశాడు. అప్పుడు వరకు రమణస్వామి ఎంతటి వాడుగా కూర్చుని కూడా ఉన్న వాళ్ళు కూడా తిరిగి అలా కళ్ళల్లోకి చూశాడు గణపతి శాస్త్రి గారు. అప్పుడు రమణస్వామిని నమస్కరించి అయ్యా, నేను చదవవలసిన పుస్తకాలన్నీ చదివాను, చేయవలసిన తపస్సులన్నీ చేశాను, మంత్రజపం చేశాను, కానీ ఎన్ని గ్రంథాలు చదివినా ఈనాటికి కూడా నాకు తపస్సు యొక్క స్వరూపం తెలియలేదన్నారు గణపతి శాస్త్రి గారు. గ్రంథాలు చదివాను కానీ తపస్సు యొక్క స్వరూపం ఇంతవరకు నాకు తెలియదు. అప్పుడు భగవాన్ ప్రశాంతంగా చెప్పిన మాట విని ప్రశాంతంగా, రమణస్వామి చాలా తక్కువ మాట్లాడతాడు, మౌనంలో విషయం ఎదుటివాడు అర్థం చేసుకోకపోతేనే మాటలు మాట్లాడేవాడు, మౌనం ద్వారా ఎదుటివాడికి విషయం అర్థమైతే మౌనంగానే ఉండేవాడు. అప్పుడు రమణస్వామి నోరు నెమ్మదిగా విప్పి ఒక మాట అన్నాడు, ఈ నేను అంటున్నానే, ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తాందో చూడు, ఈ నేను అనే తలంపు వస్తాను కదా ప్రతివాడికి, ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తాందో చూడు, నీ మనస్సు అక్కడ లయం ఉంది, ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తాందో నువ్వు చూస్తే నీ మనస్సు అక్కడికి వెళ్ళి లయం ఉంటుంది. అది తపస్సు. మనం ఏం చేస్తున్నామంటే ఈ నేనుని విడిచిపెట్టేసి తపస్సులు చేస్తాం, ఈ నేనునే తలంపును విడిచిపెట్టేసి తపస్సు, ఈ నేను దొంగది, ఈ దొంగని విడిచిపెట్టేసి మనం మంత్రాలు చేస్తాం. మీరందరూ జపాలు చేస్తున్నారు, మీలో ఉండి జపాలు చేసి జపియవడు, ఆ జపు గురించి మీరు ఎందుకు ఆలోచించరు, ఆ జపు యొక్క మూలం మీరు ఎందుకు తెలుసుకోలేదు రమణస్వామి శ్రీకృష్ణ. మీరందరూ జపాలు చేస్తున్నారు రైతే, ఆ జపం చేసి జపెవరు, రామనామో కృష్ణనామో శివనామో మీరు చేస్తున్నారు, జపం చేస్తున్నారు కదా, ఆ జపం చేసేవాడే వాడే దొంగ, ఈ దేహాన్ని తీసుకొచ్చిన వాడు వాడు, ఈ అహంకారాన్ని తీసుకొచ్చిన వాడు వాడు, ఈ లోకాన్ని తీసుకొచ్చిన వాడు వాడు, ఈ సంసారాన్ని తీసుకొచ్చిన వాడు వాడు, ఈ నేర్చుకునేవాడు ఎవడసలు, నేను నేర్చుకున్నాను ఏంటి, అక్కడ నేర్చుకుని వచ్చాను, ఇక్కడ నేర్చుకుని వచ్చాను, ఈ లెర్నర్ ఎవడసలు, ఈ నేర్చుకునేవాడు ఎవడో మీరు చూడరా, ఈ నేర్చుకునేవాడు యొక్క మూలం మీరు తెలియదా. గణపతి శాస్త్రి గారు అప్పుడు చెప్పారు, పళ్ళీ స్వామిని భగవానికి ఎక్కువ సేవ చేసింది, భగవానికి నీడలాగా ఉన్నది, సోదర మహాశయరా మీరు సిద్ధుల గొడవలోకి వెళ్ళండి, ఎవరు సిద్ధుల గొడవలోకి ఎవరు వెళ్ళకండి. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, సిద్ధుని అశుద్ధంతో సమానంగా చూడమని చెప్పారు. ఇంకేదంటే నిజమైన సిద్ధి ఆత్మసిద్ధి ఒకటే, మీరు ఆత్మను పొందటమే నిజమైన సిద్ధి, మీరు ఆత్మజ్ఞానం సంపాదించడమే నిజమైన సిద్ధి, అన్ని ఆత్మ కాకుండా మీరు ఏ సిద్ధిని కలిగినా స్వప్నంతో సమానం, అది మాయతో సమానం. మీరు ఆత్మను తెలుసుకోవడం మానేసి, ఆత్మను పొందడం మానేసి, మీ స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి ఆత్మను మీరు గుర్తించడం మానేసి బాహ్యమైనటువంటి సిద్ధులు గొడవలో తిడితే ఈ సంసార చక్రంలోంచి మీరు బయటపడలేరు. నా యొక్క అహంకారమే సంసారం, నాకున్న అజ్ఞానమే సంసారం, సంసారం అనేది నాకంటే వేరుగా లేదు, నాకు ఇష్టం లేకపోతే జిన్నుడి నుంచి పారిపోగలను, నాకు ఇష్టం లేకపోతే పాలకుల నుంచి పారిపోగలను, నాకు ఇష్టం లేకపోతే ఈ భూమి నుంచి పారిపోగలను, నాకు ఇష్టం లేకపోతే ఈ దేహాన్ని కూడా హత్య చేసుకోగలను, కానీ అహంకారం నుంచి విడిచిపెట్టిన అహంకారం నుంచి పెట్టిన ఎక్కడికో పారిపోగలను. నేను కాశీ వెళ్తేనే అహంకారం నాకు కూడా వస్తుంది, నేను వైకుంఠానికి వెళ్తేనే అహంకారం నాకు కూడా వస్తుంది, నేను కైలాసానికి వెళ్తే నాకు నా అహంకారం నాకు కూడా వస్తుంది. పోనీ కలిసి ఈ దేహం దహించబడ్డప్పుడైనా ఈ దేహాన్ని పిడకలో పొలలో పెట్టి శ్మశానంలో కాలుస్తున్నారు, ఈ పిడకలకై దేహాన్ని కాల్చే శక్తి ఉంది, కానీ దేహం లోపల అహంకారాన్ని కాల్చే శక్తి ఉంది. ఒక జ్ఞానం వల్ల మటుకే అహంకారం తగులు పడుతుంది. పుల్లల కాల్చే అహంకారం శ్మశానంలో పుల్లల కాల్చే దేహాన్ని మటుకే, ఈ దేహం నేరునే చెప్పే గ్రంథిని అహంకారాన్ని ఒక జ్ఞానాగ్ని కాల్చగలదు, కానీ ఈ పుడకలగ్ని కాల్చదు. జ్ఞానం ఎందుకు లోపల అహంకార రూపంలో అజ్ఞానాన్ని కాల్చడానికి? మీరు బట్టలు మార్చుకోవచ్చు, దేహాలు మార్చుకోవచ్చు, లోకాలు మార్చుకోవచ్చు, దేశాలు మార్చుకోవచ్చు, కానీ మీ అహంకారం అడిగితే మారదు. అది ఎలా మారుతుంది? ఒక జ్ఞానం వల్లే అది పడి, ఒక జ్ఞానం వల్లే రాగద్వేషాలు పడిపోతాయి, ఒక జ్ఞానం వల్లే కామక్రోధాలు కూడా బలి కింద పడిపోతాయి. జ్ఞానం లేకపోతే రాగద్వేషాలను పడవచ్చలేదు. రాగద్వేషాలకు మరొక పేరు కామక్రోధం. ఈ మధ్య ఒక భక్తుడు నన్ను అడిగాడు, అదాన్ని విడిచిపెట్టమన్నాడు, భయాన్ని విడిచిపెట్టమన్నాడు, క్రోధాన్ని విడిచిపెట్టమన్నాడు, నన్ను ఎందుకు విడిచిపెట్టాలి, నేను భగవంతుడి చెబుతాను ఎందుకు విడిచిపెట్టాలి. ఈత రాగ భయ రాగాన్ని విడిచిపెట్టమని చెప్పాడు భగవంతుడు, భయాన్ని విడిచిపెట్టమని చెప్పాడు, క్రోధాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. భగవంతుడు చెప్తే నేను విడిచిపెట్టాలి అక్కడ, అలా చెప్పింది భగవంతుడి ముందు కోసం చెప్పి నీకు రాగం నుంచి ఏమో నేను దుఃఖం పెట్టాలి, నీ కోపం నుంచి ఏమో నేను దుఃఖం పెట్టాలి. ఇప్పుడైతే నీ కోపం వచ్చిందో టెన్షన్ ఉన్నాడే కోపం వస్తుంది, నేను ఫ్రీ స్టేట్ ఉన్నాడు కోపం రాదు. అంచేది నువ్వు దుఃఖంలోంచి బయటకు రావాలంటే రాగాన్ని విడిచిపెట్టు, దుఃఖంలోంచి బయటికి రావాలంటే కోపాన్ని విడిచిపెట్టు, దుఃఖంలోంచి బయటికి రావాలంటే భయాన్ని విడిచిపెట్టు. నీకు దుఃఖం వస్తాను కాబట్టి ఇది విడిచిపెట్టమని చెప్పాడు భగవంతుడు. అడిగారు తాత్పడు అంటే మనం విడిచిపెట్టకపోతే ఆయనకి నష్టం ఏంటి? ఏమండి మనం విడిచిపెట్టకపోతే భయం, ఏ మనిషికి అయితే భయం ఉందో ఆ మనిషికి దుఃఖం వస్తుంది ఉంటుంది. మంచి భయం విడిచిపెట్టమని చెబుతున్నాడు సోదరు మహాశైలరా. మా ఆదివారం మీటింగులో జిన్నూరు మీటింగులో దేవుడు ఉన్నాడా లేడని చర్చల కోసం కాదు ఆదివారం మీటింగులు, మానవుణ్ణి దుఃఖం లేని స్థితికి తీసుకెళ్ళడం కోసం ఆ టీచింగ్ సహాయం పడుతుందేమని ఆదివారం మీటింగ్లో పెట్టాం, కానీ దేవుడు ఉన్నాడా లేడం కాదు. ఇది బర్నింగ్ ప్రాబ్లం, నీ దుఃఖం నీకు బర్నింగ్ ప్రాబ్లం, దేవుడు ఉన్నాడా లేదని నీకు సమస్య కాదు. ఏమని ఏ దేవుడైనా వచ్చి నన్ను తెలుసుకోమని మీతో చెప్పాడా? ఇక్కడున్న స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ యేసుక్రీస్తు వచ్చి నన్ను తెలుసుకోవాలని ఎవరైతే ఎవరుతో చెప్పాడు ఇక్కడ, లేదా రాముడు వచ్చి నన్ను తెలుసుకోమని ఇక్కడ ఎవరితోడని చెప్పాడా, లేదా కృష్ణుడు వచ్చి ఎవరు నన్ను తెలుసుకోవాలని కృష్ణుడు చెప్పాడా? ఎందుకంటే మన ఎదురుగుండలో ప్రాబ్లం ఎందుకు విడిచిపెడతారు? మానవుని దుఃఖము లేని స్టేట్కి తీసుకెళ్ళడం కోసమే మెటాఫిజిక్స్ ప్రవేశం. మీ సుఖం కోసం, మన సుఖం కోసం మన ఆత్మను తెలుసుకోవాలి, మన శాంతి కోసం మన ఆత్మను తెలుసుకోవాలి, మన భాగ్యం కోసం మన ఆత్మను తెలుసుకోవాలి. నిజమైన భగవంతుడు నీ ఆత్మరూపంలో ఉన్నాడు, నీకంటే వేరుగా లేదు, నీకంటే వేరుగా దేవుడు ఉంటే వాడి దృశ్యం మాత్రం. ఎప్పుడైతే పార్టీ ముందు అప్పుడు సెపరేషన్ తప్ప, మీరు కలుసుకున్నారనుకోండి, ఎప్పుడైతే మీటింగ్ ముందు అప్పుడు సెపరేషన్ తప్ప, దేవుడు కనిపిస్తాడు. ఆ దేవుడు మనం ఎంచేపు కూర్చుంటాడు కానీ మీకు నిజంగా దేవుడు కనిపిస్తాడు ఇక్కడ, ఆ దేవుడిని మీరు ఎంచేపు కూర్చుంటారు. ఎప్పుడైతే సంయోగం ఉందో అప్పుడు వియోగం ఉంటారు. అసలు మనం అర్థం చేసి మెటాఫిజిక్స్ సంబంధించిన మాటలు మనం అర్థం చేసుకుంటున్నా పొరపాటు. సరసాడు సన్యాసం ఏంటి? కాషాయ గుండెలు కట్టుకుని ఈ తల మీద జుట్టు తీసేస్తే సన్యాసం అది కాదు భగవంతుడు చెప్పింది. ఈ కర్తృత్వ భావం లేకుండా, కర్తృత్వ భావం లేకుండా ఎవరైతే పని చేస్తున్నాడో వాడు సన్యాసం చెప్పాడు. ఈ నేననే తలంపు లేకుండా తీసేసి, ఈ నేననే తలంపును తీసేసి ఎవరైతే పని చేస్తున్నాడో వాడు నిజమైన సన్యాసం. మీరు గృహస్థాశ్రమంలో ఉన్నా సరే మీరు అహంకారం లేకుండా పనిచేస్తుంటే మీరు సన్యాసి. మనిషికి కర్తృత్వ భావం వల్లే దుఃఖం వస్తాం. వాడు ఏ రంగంలో ఉన్నా సరే నేను కర్తన భావన పెట్టుకున్నాడు పనిచేస్తే వాడి వెంట బండి అనగా ఎడ్లు వెనకాల బండి చక్రాలు అలా వస్తాయి, వాడి వెనకాల దుఃఖం కూడా అలా వస్తుంది. ఇప్పుడు ఎడ్లు ఎక్కడికి వెళ్తాయనుకోండి, ఎడ్లు బండి లాగుతాయి, చక్రాలు కూడా వచ్చేస్తాయి. అదే నేను కర్తనని భావన చూడమంత కాలం, ఈ జన్మలైనా సరే మరో జన్మలైనా సరే నేను కర్తనని భావన నాకు ఉన్నంత కాలం వెనకాల దుఃఖం వస్తున్నాను. ఫ్యాన్ ఉంది, అది కరెంట్ని బట్టి తిరుగుతాను. ఫ్యాన్ ఎలా తిరుగుతాను? కరెంట్ని బట్టి తిరుగుతాను, పవర్ని బట్టి తిరుగుతాను. అదే ఇంకా దీపం ఉండొచ్చు, దీపం కూడా కరెంట్ని బట్టి తిరుగుతాను. దీపం వెలుతురిస్తుంది, ఫ్యాన్ మనకు గాలిస్తాను. ఫ్యాన్ ఏమో గాలిస్తుంది, దీపమేమో వెలుతురిస్తుంది, అది కరెంటుతో పనిచేస్తుంది, ఇది కరెంటుతో పనిచేస్తుంది. అదే ఈ భూమి మీద పుట్టిన జ్ఞానులు అవతార పురుషులు కూడా ఒక్కొక్క ఉపాధి ద్వారా ఒక పని జరుగుతుంది. లోపల పనిచేసే శక్తి ఉంది, లోపల ఉండి పని చేయించే శక్తి ఒకటే, కానీ ఉపాధి యొక్క ధర్మాన్ని బట్టి ఒక్కొక్క ఉపాధి ద్వారా ఒక పని జరుగుతాం. ఫ్యాన్ని మనం వెలుతున్నామంటే ఇవ్వలేదు, అదేవిధంగా మనం లైట్ని గాలిమంటే ఇవ్వలేదు. రమణ స్వామి అప్పుడు గణపతి శాస్త్రి గారు ఈయనకి భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పేరు పెట్టారు. ఈయన అందరూ పరదేశి అంటున్నారు, బ్రాహ్మణ స్వామి అంటున్నారు, ఈయన ఋషి. ఋషి అంటే ఏమిటి? ఎవడైతే ఆత్మను దర్శించాడు వాడు ఋషి. మీరు ఋషి ఋషి అంటారు రమణ ఋషి. రమణ ఋషి అంటే ఏంటి? తన స్వరూపంగా ఉన్న ఆత్మను ఎవడైతే దర్శించాడో వాడు ఋషి అన్నారు. మీ ఆత్మను మీరు తెలుసుకోండి, మీరు ఋషి. అయితే మనందరికీ మనలో ఆత్మ ఉంది కదా, అయితే మన దుఃఖం ఎందుకు వస్తుంది? అంటే మనలో ఆత్మ అన్నమాట నిజమే, ఆత్మ అనుభవం లేదు అని చెప్పి మనకు దుఃఖం వస్తుంది. నేను ఇక్కడ చీకటి గురించి ఉపన్యాసం గంట చెప్పి చెప్పొచ్చు డార్క్నెస్ గురించి, కానీ సూర్యుడి మటుకు ఎప్పుడు డార్క్నెస్ గురించి మాటలు చెప్పమని చెప్పలేదు. ఇంకే ఆయన ఎప్పుడు చూడలేదు. సూర్యుడికి ఏ విధంగా అయితే దాక్షిణ చీకటి గురించి తెలియదు, జ్ఞాని కూడా జ్ఞానికి కూడా అసలు దుఃఖం గురించి ఏంటి? అది జ్ఞాని యొక్క స్థితి. ఈ నేనిన తలంపు శరీరం ఏ విధంగా అయితే నశిస్తాడో ఈ నేనిన తలంపు కూడా నశిస్తుంది. ఏంటి అది పుట్టింది కాబట్టి. అంటే శరీరం ఉండగా ఎవరికైతే నేనిన తలంపు నశించిందో వాడి జ్ఞానం. సోదరం ఆశయరా, పంచభూతాలు కూడా మనలో నిజమైన ఆత్మని ఏమి చేయదు. పంచభూతాలే కలిసి ఆత్మను బాధించాలి, అదే నిజమైన ఆత్మ. శరీరం పుట్టింది కాబట్టి దీనికి వికారం వస్తుంది, ఆత్మ పుట్టలేదు కాబట్టి దానికి వికారం ఎలా వస్తుంది? ఈ శరీరం అనేది పుట్టింది కాబట్టి అనేక వికారాలు శరీరానికి వస్తాయి, ముసలితనం వస్తుంది, రోగం వస్తుంది. ఈ శరీరాన్ని పుట్టిన వస్తువుకి వికారం వస్తుంది, పుట్టిన వస్తువు నశిస్తుంది. ఆత్మ పుట్టలేదు కాబట్టి దానికి వికారం లేదు, ఆత్మ పుట్టలేదు కాబట్టి నశించదు. రమణ స్వామి భగవాన్ శ్రీ రమణ మహర్షిని గణపతి శాస్త్రి గారు అని పెట్టిన పేరు. అయితే నేను రమణ మహర్షి అని, నేను రమణ మహర్షి అని చెప్పలేదు. మనకు వాడికి మనం పాపులర్ నేమ్ రమణ మహర్షి, రమణ మహర్షి పీపుల్ పిల్ల. అయితే నేను రమణ మహర్షి అని సంతకాలు పెట్టలేదు. ఒకసారి ఆయన అడిగారు రమణ మహర్షి అంటే ఎవరు, ఆయన ఏం చెప్పారంటే హరి మొదలు సమస్త జీవుల్లో సమస్త హృదయంలో ఎవరైతే ఆత్మగా ప్రకాశిస్తున్నాడో వాడే రమణ మహర్షి. అందరి హృదయాల్లో ఆత్మగా ఎవడైతే ప్రకాశిస్తున్నాడో, అందరి హృదయాల్లో ఆత్మగా ఏ వస్తువు అయితే ప్రకాశిస్తున్నాడో అదే రమణ మహర్షి. రమణ మహర్షి అంటే ఆరోగ్య శరీరం, రమణ మహర్షి అంటే దేహం. స్వామి స్వామి మీ శరీరం పడిపోతుంది, మీ శరీరం ఎంతో కాలం ఉండదు, తర్వాత మమ్మల్ని ఎవరు అనుగ్రహిస్తారు, తర్వాత మమ్మల్ని ఎవరు చూస్తారు అని ఒక భక్తులు అడిగారు. అయితే ఈ శవం మిమ్మల్ని అనుగ్రహించదండి. ఇప్పుడు ఎవరు అనుగ్రహిస్తారు మిమ్మల్ని? ఈ శవం అనుగ్రహిస్తాను మిమ్మల్ని. మీరు బాగా అర్థం చేసుకోండి, రమణస్వామి శరీరం పడిపోయే ముందు అడిగారు మీ దేహం పడిపోతాను, తర్వాత మమ్మల్ని ఎవరు చూస్తారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని చూసేది దేహం, ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించేది దేహం, మీ అందరి కరుణ చూపించేది దేహం, ఈ శవమా మీకు మీకు అనుగ్రహం చూపించి రమణండి. శవ దేహం అజ్ఞానికి భగవంతుడున్న చోట కనపడచ్చు, అజ్ఞానికి భగవంతుడున్న చోటే కనపడదు, జ్ఞానికి భగవంతుడు లేని చోట కనపడదు. ఇదే జ్ఞానికి అజ్ఞానికి తేడా. కొంతమంది పుడతారు, కొంతమంది పుట్టడం పుడతారు, పోగులు లాగుతూ ఉంటారు, పుట్టడం పోగులు లాగటం. కానీ నేను తెలుసుకోవాలి సంకల్పం కూడా వాళ్ళకి రాదు. ఈ నేను ఎవరు, నేను అంటున్నాను కదా, నేను తిరుగుతున్నాం కదా, రోజు పొద్దున మొదలు సాయంత్రం దాకా ఈ నేనని ఇన్నిసార్లు వాడుతున్నాం కదా, ఈ నేను తెలుసుకోవాలని కూడా పుట్టకొచ్చు. వాళ్ళ కోరికే పుట్టదు, వాడే అజ్ఞానం. ఆత్మను తెలుసుకోవాలనేటువంటి కాంక్ష కూడా వాడికి పుట్టదు, వాడే అజ్ఞానం. అంటే కొంతమంది ఆత్మను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు, వాడు సాధకు. సాధన చేసి ఆత్మను దర్శిస్తాడు ఒక వాడి జ్ఞానం. అసలు నేను ఎక్కడ పుడతానో పుట్టిన చోటు తెలుసుకోవాలని కూడా ఒకరికి సంకల్పం రాదు, వాడు అజ్ఞానం. అంటే వాడు లోపల మలం ఎక్కువన్నట్టు గుర్తు. గురువు మనకి చేసే ఉపకారం అంటే మన మనసులో ఉన్న మలం బయటికి లాగటమే గురువు చేసే పని. గురువు మనకి చేసే ఉపకారం ఏమో అనుగ్రహం అంటారు, గురువుని తెలుసుకోవడం కోసం మనం చేసే ప్రయత్నం సాధన అంటారు. అర్థమవుతుంది, దేవుడి ద్వారా మనకు వచ్చే ఉపకారాన్ని, దేవుడి ద్వారా మనకు వచ్చే వైబ్రేషన్స్ని, దేవుడి ద్వారా మనకు వచ్చే హెల్ప్ని అనుగ్రహం అంటారు, గ్రేస్ అంటారు. దేవుణ్ణి తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఎఫర్ట్ అంటారు, సాధన అంటారు. అయితే మీ ఎఫర్ట్లో కనుక సిన్సియారిటీ ఉంటే, మీది లాయల్ ఎఫర్ట్ అయి ఉంటే, మీది ట్రూ ఎఫర్ట్ కనుక అయి ఉంటే, మీది ఫెయిత్ఫుల్ ఎఫర్ట్ కనుక అయి ఉంటే, దైవానుగ్రహం దాని అంతా తెలుస్తుంది. ఈ శరీరం ఎప్పుడు మరణిస్తుంది మీరు కంగారు పడటం? 4 సంవత్సరాలు ఈ శరీరం ఎంతకాలం జీవించింది, ఎక్కడ జీవించింది? మెడ్రాస్లో ఉందా, జున్నూరులో ఉందా, పాలకూర్లో ఉందా, కానీ సమస్య లేదా 80 ఏళ్ళు బతికిందా, 97 బతికిందా, 70 ఏళ్ళు బతికింది, శరీరం ఎన్ని సంవత్సరాలు జీవించిందనే సమస్య కాదు. కాదు ఈ శరీరం ఉండగా ఈ ఆత్మను తెలుసుకోవడం నేను చేసే ప్రయత్నం ఏమిటి? అది సమాధానం. మీరు అడుగు, మీరు అడుగు ఈ శరీరం ఎంతకాలం ఉంటుందని మీరు ఆందోళన పడదు. 4 సంవత్సరాలు ఎక్కువ ఉండొచ్చు, 4 సంవత్సరాలు తక్కువ ఉండొచ్చు ఈ శరీరం. అది కాదు, శరీరం ఎంతకాలం ఉంటుందని కాదు మీరు వేసుకునే ప్రశ్న. నేను సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఈ శరీరం ఉండగా నేను చేస్తున్న ప్రయత్నం ఏమిటి? అది మిమ్మల్ని మీరు ప్రశ్నించు. కొంతమంది రమణస్వామి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పాడు ఒకతను, ఏమండి స్వామి నాకు లోకాన్ని ఉద్ధరించాలి, స్వామి నాకు లోకాన్ని ఉద్ధరించాలన్నాడు. అప్పుడు తింటానికి మెతుకు లేని వాడు అన్నసత్రం పెట్టినట్టు నువ్వు చెప్పి పని అన్నాడు. తింటాను కాడికి అన్నం లేదట్టు ఒకటి అన్నసత్రం పెడతాను అందరితో చెప్పుకోడు. నువ్వు ఎప్పుడైనా లోకాన్ని ఉద్ధరించాలి, నువ్వు ఎవడు నువ్వు పుట్టకముందు ఈ లోకం ఉంది, నువ్వు సచ్చిన తర్వాత ఈ లోకం ఉంటుంది. నువ్వు పుట్టకముందు ఈ లోకాన్ని ఎవడు బాగు చేశాడు, నువ్వు సచ్చిన తర్వాత ఎవడు బాగు చేస్తాడు? నువ్వు పుట్టకముందు ఈ లోకాన్ని తీసుకొని ఉన్నాడు లేదు? ఉన్నాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ లోకాన్ని తీసుకొని ఉన్నాడు లేదు? ఉన్నాడు. ఏం నువ్వు లోకాన్ని ఉద్ధరించేదేంటి? నిన్ను నువ్వు బాగు చేసుకో. నిన్ను నిన్ను ఏ ఎక్స్టెంట్ వరకు నువ్వు బాగు చేసుకుంటే ఆ ఎక్స్టెంట్ వరకు నువ్వు లోకాన్ని ఉద్ధరించినట్టు. నన్ను విడిచిపెట్టిన నువ్వు నన్ను విడిచిపెట్టిన మాట్లాడద్దంటున్నా రమణస్వామి. బాగు చేసుకుంటే నేను కూడా లోకంలో భాగం కాబట్టి అంతవరకు నేను లోకాన్ని బాగు చేసినట్టే. కానీ నన్ను నేను బాగు చేసుకోవడం మానేసి మిమ్మల్ని అందరూ నేను బాగు చేయడానికి ప్రయత్నం చేయడానికి, ఒకవేళ నేను ప్రయత్నం చేస్తే నేను బాగు చేయగలనా? నేను ఈ సీక్రెట్ విషయం మీరు మర్చిపోకండి. ఏ మనిషికి ఆ మనిషి తను తాను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సమాజం బాగుపడుతుంది. ప్రతి వాడు కూడా తను తాను బాగు చేసుకోవడం మానేసి లోకాన్ని ఉద్ధరిస్తానంటాడు ఏంటి? ఇదే పెద్ద మాయ. ఓ పెద్ద పిహెచ్డీ చదువుకున్నాను పెద్ద ప్రశ్న వేయాలనుకున్నాడు రమణస్వామి. చాలా పెద్ద ప్రశ్న, చాలా మిస్టరీ ఉండాలి ప్రశ్న అనుకున్నాడు. మరి పిహెచ్డీ పుచ్చుకున్నాడు అది. వాడు ఏం చెప్పాడంటే, ఏమండి నాకు చదువు పూర్తి అయిపోయింది, లోకాన్ని ఉద్ధరించాలనుకుంటున్నాను. ఈ లోకం నిన్ను ఎప్పుడైనా అడిగిందే నన్ను ఉద్ధరించమని ఇప్పుడు చెప్పాడు సమాధానం. ఈ లోకం నిన్ను ఎప్పుడైనా అడిగిందే నన్ను ఉద్ధరించవయ్యే నన్ను ఉద్ధరించడు. అది నీలోంచే వస్తాను, నేను ఈ అహంకారంలోంచి నీ లోపల నుంచి వస్తాను. ఏది వచ్చినా లోపల నుంచి వస్తుంది బయట, అది మనం మర్చిపోతున్నాం. మంచి వచ్చినా లోపల నుంచి వస్తాను, చెడ్డు వచ్చినా లోపల నుంచి వస్తాను, మనకు వాసనలు వచ్చినా సంస్కారాలు వచ్చినా లోపల నుంచి వస్తున్నాయి. మనస్సును పరిశుద్ధం చేసుకునే పని కంటే ముఖ్యమైన పని, ప్రధానమైన పని ఏముంది ఇక్కడ? మనం ఎక్కువ స్నేహితులతోటి కాలం గడిపేస్తున్నాం, విరోధులతోటి కాలం గడుపుతున్నాం, బంధువులతోటి కాలం గడుపుతున్నాం, చంపేస్తున్నాం. ఈ నన్ను నేను తెలుసుకోవడానికి ప్రయత్నం మానేసి స్నేహితుడితోటో బంధువులతోటో విరోధులతోటో కాలక్షేపం ఇలా చేసేస్తాం. కానీ నా శరీరమే నా కూడా రానప్పుడు నా బంధువులు నా స్నేహితులు నా కూడా వస్తారా? అయితే నీ కాలమంతా కూడా నీ స్నేహితుల కోసం వ్యర్థమైన చింతలతో వ్యర్థమైన కర్మలతో వ్యర్థమైన కోరికలతో ఎందుకు కాలాన్ని మనం డిస్టార్బ్ చేస్తాం? దేని థాట్స్, దేని డిజైన్స్ అండ్ దేని యాక్షన్స్? నువ్వు తోటి మానవుడికి సేవ చేయడం కాదు పూజ చేయాలి. వాడికి సేవ చేయడం అంటే నీకంటే తక్కువ అనుకుంటున్నావు. నువ్వు తోటి మానవుడికి ఏదైనా సహకారం చేస్తే పూజ అనుకో, అది పూజే కానీ సేవ. మనం మనిషిని పూజించాలండి, సేవించుకుంటాం. సేవించడం అంటే పూజించడం ఎప్పుడో పేటి వరకు. మనం దేవుడికి ఉండేకి వెళ్తున్నాం, దేవుడికి వెళ్ళి రెండు పనులు ఇస్తున్నాం, అది పూజ చేస్తాం అనుకుంటున్నాం, సేవ చేస్తాం అనుకుంటున్నాం. దేవుడు పూజ చేస్తున్నాం. ఆ రెండు అత్తిపళ్ళే, ఆ రెండు బత్తాకాయలు ఇంకో మనిషికి ఇచ్చినప్పుడు సేవని ఎందుకుంటావు? అది కూడా పూజ అనుకో, అది పూజ. రమణస్వామి గురించి రామకృష్ణ పరమహంసకి వివేకానందకి ఎటువంటి సంబంధము? భగవాన్ శ్రీ రమణ మహర్షికి కావ్యకండ గణపతి శాస్త్రి గారికి అటువంటి అనుభవం. అమృత దోషం ఎరిగిన వాక్కుతో చెబుతున్నాను, సాక్షాత్ కృష్ణుడి రూపం ధరించి వచ్చాడని గణపతి శాస్త్రి గారు చెప్పారు. అమృత దోషం ఎరిగిన వాక్కుతో చెబుతున్నాను, సాక్షాత్ కృష్ణుడి రమణస్వామి రూపంలో ధరించి వచ్చాడు. కానీ ఎన్ని పక్ష గుహలో ఉండగా గణపతి శాస్త్రి గారు కలుసుకోవటం, తర్వాత స్కందాశ్రమానికి వెళ్ళటం, అక్కడ భగవాన్ తల్లి వంట ప్రారంభించారు. తర్వాత 1926 స్కందాశ్రమంలో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు మనకు ఫస్ట్ మొట్టమొదటి ప్రప్రథమ రాష్ట్రపతి, ప్రపంచంలో ఉన్న అందమైన స్థలాల్లో స్కందాశ్రమం చెప్పాడు. ప్రపంచంలో ఉన్న అందమైన స్థలాల్లో స్కందాశ్రమం ఒకటని చెప్పి 1922 ఆయన రమణాశ్రమం స్థాపించడం జరిగింది. ఆయన స్థాపించలేదు. భగవాన్ నాకు చిత్తూరు 4 గోళ్ళు ఐదు సరి ఇది ఆశ్రమం అని పేరు పెట్టారు అంతే. చిత్తూరు 4 గోళ్ళు కట్టారు, ఇది ఆశ్రమం అని పేరు పెట్టారు. ఈ లోకం అంతా నాకు ఆయన ఆశ్రమే. ఆశ్రమం ఈ 4 గోళ్ళ పక్కనే ఆశ్రమం ఆశ్రమండి, లోకం అంతా నా ఆశ్రమం. తర్వాత పాల్ గ్రంథం ఇతర దేశం నుంచి అనేటువంటి మహాత్ములు వచ్చారు. మన దేశం నుంచి కూడా అనేటువంటి మహాత్ములు వెళ్ళారు, ఆయన దర్శనం చేసుకున్నారు. రమణస్వామి మాట చెప్పారు, ఇక్కడికి వచ్చి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆ మెట్టు నుంచి పై మెట్టుకు వెళుతున్నారని. ఇక్కడ ఎవరైతే వచ్చి వెళుతున్నారో వాళ్ళందరూ కూడా ఆ మెట్టు నుంచి పై మెట్టుకు వెళుతున్నారు స్పిరిచువల్గా. పాల్గొంటనే సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని బుక్ రాశాడు. అది ప్రపంచం అంతా రమణస్వామి యొక్క మెసేజ్ దాని ద్వారా స్ప్రెడ్ అయింది. తర్వాత రమణస్వామి 1955 ఏప్రిల్ 14వ తేదీని ఆయనకి సర్కోమ క్యాన్సర్ అనేటువంటి ఈ శరీరంలో క్యాన్సర్ పుట్టడం వల్ల 1950 ఏప్రిల్ నెల సాయంత్రం 8:48 ఆయన శరీరం పడిపోవడం జరిగింది. ఆయన శరీరం పడిపోయిన రోజున ఆకాశంలో పెద్ద కాంతి ప్రారంభమై ఒక కాంతి ఒక పెద్ద రేఖ వెలుగు రేఖ అనేటువంటి వెలుగు విరజిమ్ముతూ ఆకాశంలో ప్రయాణం చేసి ఆశకంలో అరుణాచల కొండలో లీనమైంది. ఈ లక్షలాది మంది భక్తులు చూశారు. చలంగారు అన్నారు, భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు, ఆయన వెళ్ళి నాకు ఏమొస్తుందో నాకు అది కావాలి, కానీ భగవాన్ కుమారస్వామి అవుతారంటే నాకెందుకు, కుమారస్వామి అవుతారని కాకపోతే నాకెందుకు, ఆయన దేవుడైతే నాకెందుకు, దేవుడు కాకపోతే నాకెందుకు, ఆయన నుంచి నాకేం వస్తాను, భగవాన్ ఎవరో ఏమిటో ఎందుకో నాకు అక్కర్లేదు, ఆయన నుండి నా కాంతి శాంతి వస్తున్నాయి అని చెప్పి నాకు ఆయన ఇప్పుడు ఒకసారి శ్రీశ్రీగానే మన శ్రీరంగ శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ గారు అన్నారు చలంగాలి, ఎలా నువ్వు భగవాన్ గొడవ పడ్డావు, నీకు ఏమైనా పిచ్చెక్కిందా, నాకు పిచ్చెక్కలేదు, భగవాన్ దర్శించి అమృతుంది అది మత్తెక్కింది, శ్రీశ్రీ ఏమైనా అంటే చలంగాడు నీకు కానీ పిచ్చెక్కిందా, భగవాన్ గొడవలో పడ్డావు, నాకు పిచ్చెక్కలేదు, భగవాన్ దర్శించి అమృతుంది అది మత్తెక్కింది, భగవాన్ అడుగుతారంటారు క్యాష్ బ్యాక్, క్యాష్ డౌన్ అడుగుతారంటారు సమస్య లేదు. ఈ ప్రతి వాడికి భక్తులకి ఉద్దేశం ఏంటి, నేను ఎక్కడ ఉండాలి, నేను దేవుడు నిమ్మిదే ఉండదు. ఇప్పుడు నేను చూశాడు, చుట్టాలను ప్రేమించే నేను, పిల్లలను ప్రేమించే నేను, ఈ శరీరాన్ని ప్రేమించే నేను, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తే నేను, ఈ లోకాన్ని ఎవరో ప్రేమించగలండి, ఎవరు బాబు గారు పడదు, లోకాన్ని జ్ఞానే ప్రేమించగలరు, ఇంకెంత జ్ఞానం ప్రేమించగలరు లోకాన్ని, లోకం తనకంటే వేరుగా కనపడదు, లోకం తనకంటే వేరుగా కనపడదు కాబట్టి జ్ఞాని లోకాన్ని ప్రేమించడు, అజ్ఞాని ఎప్పుడు లోకాన్ని ప్రేమించలేడు, ప్రేమిస్తున్నట్టు వాడికి అనిపిస్తున్నాడు. మనిషి ఎవరైతే సత్యాన్ని తెలుసుకోలేవో వాడు అజ్ఞానం నుంచి విడుదల పొందడం విడుదల రాదు, బయట పడలేదు. సోమ నమస్కారం గారు, మీరు ఎవరికైతే ఆత్మానుభవం కలగదో వారికి వాసన క్షయం కావు, వారి కోరికల నుంచి బయటకు రాదు. మీకు ఆత్మానుభవం కలగాలి, ఆ ఆత్మానుభవంలో మీకున్న వాసనలు మీకున్న సంస్కారాలు కాలిపో, ఆత్మానుభవం లేకుండా ఎంత ప్రయత్నం చేసినా మన సంస్కారాలు కాదు, మన వాసనలు కాదు, మన కోరికలు కాదు. ఏమండి ఈ దేహం నేను అనుకుని నేను, ఈ మనస్సు నేను అనుకుని నేను, ఈ కోరికలు నేను అనుకుని నేను, ఈ నేను నీకు అట్టే పెట్టుకుని ఈ నేను విడిచిపెట్టకుండా దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు. ఇక్కడే మానవుడు చేసే మొదటి తప్పు, మధ్య తప్పు, ఇది పెద్ద తప్పు. ఈ నేను పోకుండా ఈశ్వరు దర్శనం సాధ్యం కాదు. ఎవరైతే ఈ నేను పోగొట్టుకున్నాడో వాడికి ఈశ్వరు రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత వస్తుంది. ఈ లోకంలో మేము గొప్పవాళ్ళు, మేము పెద్దవాళ్ళని ఎవరైతే ముందు కూర్చుంటున్నారో వాళ్ళు పరలోకంలోకి వచ్చిన తర్వాత మీరెవరో నాకు తెలియదు, మీరు దూరంగా పొంది అంట అన్నాడు యేసు. అజ్ఞానాన్ని అహంకారాన్ని పెంచుకుంటున్నారు వాళ్ళు పరలోకంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్న అలవాటులో మీరు అక్కడ పరలోకంలోకి వచ్చి ముందు కూర్చుంటే మీరెవరో నాకు తెలియదు, మీరు దూరంగా పొంది అని అంట అన్నాడు యేసు. ఈ అలవాట్లు అక్కడ కూడా పావని చెప్పాడు భగవంతుడు. రజమే కాదు అని చెప్పాడు. ఈ కోర్టులో మాట్లాడి పేర్లకే ఈ పేర్లందరూ చచ్చిపోయిన తర్వాత అమరమ్మరాజు గారు కూడా అబద్ధాలు చెబుతారు. ఇంకా ఈ సర్దుకోట్లు అలవాటు ఉండాలి. ఈ అబద్ధాలు చదువు కాదు, ఇది కోర్టు కాదు, ఏమన్నా మీ చిత్తాబద్ధాలు ఇక్కడ ఉన్నాయి, ఇది కోర్టు కాదనే సరే కోర్టు అలవాటు ఉంటే ఈ అబద్ధాలు చెప్పింది రాను రాను అక్కడ అబద్ధాలు చెప్పేస్తా ఉంటారు. ఈ అలవాటు దాటి పోలే, మన వాసనలే మన సంకల్లు, మన అలవాట్లు మన సంకల్లు, మన అలవాట్లు మనకు తెలుసు. భగవంతుడు మనల్ని బంధించడం లేదు, భగవంతుడు మనల్ని బంధిస్తాడు, భగవంతుడే కాదు వాడికి పార్షియాలిటీ ఉన్నట్టు. భగవంతుడు మనల్ని బంధించడం లేదు, మనకున్న అజ్ఞానం మనం బంధిస్తాం, మనకున్న కోరికలు మనం బంధిస్తున్నాయి, మనకున్న అలవాట్లు మనం బంధిస్తాం, మన ఇంద్రియాలు మనం బంధిస్తున్నాయి, మన మనస్సు మనం బంధిస్తాం. ఎందుకు భగవంతుడి మీద భగవంతుడి నెత్తి మీద ముద్దుము రాస్తావు, భగవంతుడి ముఖానికి ఎందుకు మీరు బురద రాస్తారు, ఎందుకు దేవుడి యొక్క బురద దేవుడి యొక్క ముఖానికి బురద రాస్తారు. ఎవరైతే అరుసులో దిగాడో కాలు గాడి చేసుకున్నాడో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కాలు కడుక్కున్న తర్వాత అడుసులో దిగాలని ఎవరికైనా ఉంటుందా, అడుసులోంచి బయటకు వచ్చి కాలు కడుక్కున్న తర్వాత మళ్ళీ అడుసులో దిగాలని ఎవరికైనా ఉంటుందా? అదే ఒక్కసారి జ్ఞానం కలిగితే వాడి ఇంద్రియాలకు అతీతుడు, ఈ దేహానికి అతీతుడు, వాడి వాడి యొక్క అహంకారానికి అతీతుడు. మళ్ళీ అహంకారం గొడవలు, వాడికి ఇంద్రియాల గొడవలు, ఈ జడమైన దేహం గొడవకు రానే రావచ్చు. నేను సుఖంగా ఉన్నాను, నాకు దుఃఖం లేదని ఎవరైనా చెప్పగలరు? ఎంతమందికి సీక్రెట్ బర్డన్స్ లేవు? మీలో విద్యావంతులు ఉండొచ్చు, నేను సుఖంగా ఉన్నాను, నేను యాపేస్తున్నాను అని ఎవరు చెప్పగలరు? మీకుండే సమస్యలు మీకు లేవా? ఈ సమస్యలు ఎవరు సృష్టించారు? హ్యాపీనెస్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ దిస్. సుఖం అనేది ఆత్మలోంచి వస్తాం. మీకు ఎక్కడి నుంచి వచ్చినా సుఖం, మీకు ఎక్కడి నుంచి వచ్చినా ఆత్మలోంచి సుఖం వస్తాం. రమణ స్వామి చెప్పారు, నాకు దేహం ఉందని, ఆ దేహానికి రెండు చేతులు ఉన్నాయని, అందులో చేతి మీద కురుపు ఉందని మీరు చెబుతుంటే నాకు తెలుస్తుంది. ఆయన దేహం ఉందని మనం చెబుతుంటే గుర్తు వస్తాం. అట్లా ది సేజ్ ఇస్ బాడీలెస్, ది సేజ్ ఇస్ మైండ్లెస్, అండ్ ది సేజ్ ఇస్ బాడీలెస్ వర్డ్స్. మీకందరికీ చావుంటే భయం వేస్తుంది, నన్ను నిద్రలో మీకు ఎందుకు భయం లేదు? మీకందరికీ చావుంటే ఇప్పుడు భయం వేస్తాం కదా, నిద్రపోతున్నారు కదా, నిద్రలో మీకు ఏ గొడవ లేదు కదా, ఎందుకు భయం లేదు? మీకు నిద్రలో చావు గొడవ ఉందా? చావు గొడవ ఏంటి? ఇప్పుడు చావు గొడవ మనకు వస్తుంది, ఏం చావు గొడవ? తలంపు, తలంపు తీసేస్తూ చావులు. మన నిద్రలో తలంపు లేదు, అక్కడ చావు గొడవ. మీరు బాగా ఆలోచించండి, చచ్చిపోతాను ఇప్పుడు భయం వేస్తుంది మనకి, కానీ నిద్రలో భయం లేదు. నిద్రలో చావు గురించి ఆలోచించాం, ఏం చేత? చావు అనేది ఒక తలంపే, నిద్రలో మనకు తలంపు లేని లేదు అంటే భయం కూడా. మిమ్మల్ని ఎవరిని నేను ప్రేమించడం లేదు, మిమ్మల్ని ఎవరిని నేను ప్రేమించడం లేదు, నన్ను నేను ప్రేమించుకుంటున్నా. నాలో నా ఆత్మే కనుక అది ప్రేమ స్వరూపం కాకపోతే నన్ను నేను ప్రేమించుకోవడం కూడా జరగదు. మీ మాట వదిలేయండి, మీరెవరు నన్ను ప్రేమించొద్దు, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా లేదు? ఇక్కడ కూర్చున్న స్త్రీలో కానీ, ఇక్కడ ఉన్న పురుషుల్లో కానీ ఎవరి మట్టికి వాడు ప్రేమించుకుంటున్నాడు లేదు? ఎవరు వాళ్ళు ప్రేమిస్తున్నామని మాటలు కట్టుబెట్టండి. కానీ చెప్పు, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా లేదు? మిమ్మల్ని మీరు ఎందుకు ప్రేమించుకుంటున్నారు? ఎందుకు ద్వేషించుకో? నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను ద్వేషించుకుంటాను లేదు. కారణం ఏంటి? నాలో ఉన్న నిజమైన ఆత్మ ప్రేమ స్వరూపం కాబట్టి నేను ప్రేమించుకున్నాను. నేను చావును కోరుకోలేదు, నేను నిత్యంగా ఉండాలని కోరుకుంటున్నాను, యథార్థంగా ఉండాలని కోరుకుంటున్నాను, వాస్తవంగా ఉండాలని కోరుకుంటున్నాను, నిర్మలంగా ఉండాలని కోరుకుంటున్నాను. కారణం ఏంటి? నేను చావును కోరుకోలేదు, నాకు చావు వద్దు, చావు వద్దు, చావు అక్కర్లేదు అనుకుంటున్నాను. ఎందుకే చావు అక్కర్లేదని కోరుకుంటున్నాను? ఎందుకు నేను చచ్చిపోవాలని అనుకోవడం లేదు? నాలో నిజమైన ఒకటి చావు లేదు కాబట్టి నాకు అశాంతి పడి కాదు, నాకు శాంతి కావాలి. అశాంతి వద్దు, గొడవ వద్దు, నాకు శాంతి కావాలి, శాంతి కావాలి. ఎందుకు నేను శాంతి కోరుకుంటున్నాను? ఎందుకు అశాంతి కోరుకుంటలేదు? నాలో నిజమైన శాంతి స్వరూపమే కాబట్టి నేను శాంతి. మరణం లేని వస్తువు మీలో ఉంది. శాంతి శాంతిని ప్రసాదించే, కాంతిని ప్రసాదించే, ఆనందాన్ని ప్రసాదించే వస్తువు నీలో ప్రకాశిస్తాను. రమణస్వామిని ఒకసారి అడిగారు ఎవరు, ఏమంటే బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు ముగ్గురు కలిసి మీకు దర్శనం ఇస్తే మీరు ఏమైనా కోరుకుంటారని రమణస్వామిని అడిగారు. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు వీళ్ళందరూ కలిసి మీకు దర్శనం ఇస్తే మీరు ఏమైనా కోరుకుంటారని రమణస్వామిని అడిగారు. అయితే నేను చెప్పానంటే మీరు కోరుకుంటారన్నారు. ఏమని కోరుకుంటారని అడిగారు. మీరు ఎప్పుడు నాకు కనిపించొద్దు మీరు కోరుకుంటారు, మీరు ఎప్పుడు నాకు కనిపి, ఈ రోజు మొదలు మీరు ఎప్పుడు నాకు కనపడక అని కోరుకుంటారు. అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ చేశాడు, రిపబ్లికన్ పార్టీ అమెరికా ప్రెసిడెంట్ లింకన్. నేను ప్రేమించే వ్యక్తిలో లింకన్ ఉన్నాడు. ఈ సేవ లైన్స్ క్లబ్, సేవా కార్యక్రమాలు కాబట్టి, ఈ సేవకు సంబంధించినటువంటి క్లబ్ కాబట్టి, ఈ సర్వీస్ సంబంధించిన క్లబ్ కాబట్టి ఈ మాట నాకు గుర్తొస్తాను. లింకన్, లింకన్ జీవితంలో జరిగిన సంఘటన, ఈ అబ్రహాం లింకన్ జరిగిన జీవితంలో జరిగిన సంఘటన ప్రతివాడు జ్ఞాపకం. ఆయన హై స్కూల్లో చదువుకుంది అమెరికాలో, హై స్కూల్లో చదువుకునే రోజుల్లో రోజు సంచి పుచ్చుకుని బయలు కడుతున్నాడు నడిచి. అప్పుడు ఆరో తరగతి చదువుతున్నాడు లింకన్. గవర్నమెంట్ అది పీపుల్, గవర్నమెంట్ బై ది పీపుల్, అండ్ గవర్నమెంట్ ఫర్ ది పీపుల్, డెమోక్రసీ నుంచి, డెమోక్రసీ గురించి నిర్వచించేప్పుడు లింకన్. ఒక పండు పిల్ల ఒక డ్రైనేజ్లో పడిపోయింది. లింకన్ చూశాడు, ఈయన బళ్ళో కడుతున్నాడు లింకన్. ఒక పండు పిల్ల ఒక డ్రైనేజ్లో పడిపోయింది ఆ టౌన్. ఆ డ్రైనేజ్ ఏంటి? సిమెంట్, సిమెంట్ కాలేది. ఆ పండు పిల్ల ఏం చేస్తుంది? ఆ డ్రైనేజ్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. అది సిమెంట్ తోటి కట్టిన జారిపోతాం కిందకి డ్రైన్. అది లింకన్ స్వయంగా చూశాడు, నేత బళ్ళో తిరగడం చూశాడు. కానీ లింకన్ ఏం చేశాడంటే ఆ చెంచక పడేసి ఆ డ్రైన్లో దిగాడు. ఆ డ్రైన్లో దిగి ఆ పండి పిల్ల నెమ్మదిగా బయటికి లాగాడు. బయటికి లాగి బయట పడేసి నెమ్మదిగా డ్రైన్ అని చెప్పిన లింకన్ బయటకు వచ్చాడు. బట్టర్ బాడీ సరే బళ్ళో వెళ్ళిపోయి లింకన్ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చెప్పారంటే మాస్టర్ తోటి, మాస్టరు ఇవాళ లింకన్ చాలా గొప్ప పని చేశాడండి, ఓ పంది పిల్లని బయటికి తీసి దానికి ఎంతో అది దాని బాధ తొలగించాడు లింకన్ అని చెప్పారు మాస్టర్. ఇలా లింకన్ నువ్వు చాలా మంచి పని చేశావు, యువర్ డన్ యువర్ డ్యూటీ, నువ్వు చాలా గ్రేట్, నువ్వు చేసిన పని చాలా గ్రేటెస్ట్ అని ఏదైతే చెప్పాడు. నువ్వు ఆ పంది పిల్లకి సుఖాన్ని ప్రసాదించావు అన్నాడు టీచర్ లింకన్. మాస్టరు ఆ పంది పిల్ల కోసం నేను ఆ పంది పిల్ల డ్రైన్లోంచి బయటకు దిగలేదు. లింకన్ ఆ రోజు అనుకూలంగా ఉండగా చెప్పిన మాట, ఆ పంది పిల్లను రక్షించడం కోసం, ఆ పంది పిల్లను సుఖం కలగజేయడం కోసం ఆ పంది పిల్ల నేను డ్రైన్లోంచి బయటకు దిగలేదు. ఎందుచేతంటే ఆ పంది పిల్ల డ్రైన్లో ఉంటే ఆ పంది పిల్లను బయటకు లేకుండా నేను స్కూల్లోకి వచ్చేస్తే అయ్యో పంది పిల్ల బాధపడతాందో, పంది పిల్ల ఎలా ఉందో, బంది పిల్ల బాధ ఆ పంది పిల్ల బాధపడతాందో, బంది పిల్ల బాధపడ నా మనసు నన్ను బాధపడతాను. అంటే నా బాధను కలిగించుకోవడం కోసం ఆ పంది పిల్లను బయటకు తీశాను, కానీ ఆ పంది పిల్లను రక్షించడం కోసం నేను బయటకు తీయగలను అది ఎందుకని చెప్పాను. నా బాధను కలిగించుకోవడం కోసం నేను ఆ పంది పిల్లను రక్షించాను, ఆ పంది పిల్లను రక్షించడం కోసం నేను చేయలేదు. ఆ పంది పిల్లను రక్షించకుండా నేను వచ్చేస్తే పంది పిల్లను రక్షించలేదే, పంది పిల్లను రక్షించలేదు, నా మనసు నేను బాధపడుతుంది, నాకు దుఃఖం వస్తుంది. అంటే నా దుఃఖంలోంచి నేను బయటపడటం కోసం, నా బాధలోంచి నేను బయటపడటం కోసం అదే పంది పిల్లను రక్షించాను, కానీ ఆ పంది పిల్ల కోసం ఆ పంది పిల్లను రక్షించలేదు అన్నాడు లింకన్. సర్వీస్ హెల్ లిఫ్టెడ్ మీ, సర్వీస్ హెల్ ప్యూరిఫైడ్ మీ, లింకన్ చెప్తాడు సర్వీస్ హెల్ లిఫ్టెడ్ మీ, సర్వీస్ హెల్ ప్యూరిఫైడ్. భగవంతుడి కర్మ మార్గం చెప్పినా ప్యూరిఫికేషన్ కోసమే, భక్తి మార్గం చెప్పినా ప్యూరిఫికేషన్ కోసమే, ఏది చెప్పినా ప్యూరిఫికేషన్, జ్ఞాన మార్గం కూడా ప్యూరిఫికేషన్ కోసమే, జ్ఞాన మార్గం కూడా ప్యూరిఫికేషన్ కోసమే. నీకు తెలుసున్నా తెలియని రమణ స్వామి చెప్పింది, నీకు తెలుసున్నాను ఆత్మ స్వరూపుడే, నీకు తెలియపోయాను ఆత్మ స్వరూపుడే. పరమానందయ్య గారి శిష్యులు కథ చెప్పాడు రమణ స్వామి. పరమానందయ్య అయితే వరదలో ఉన్న ఒక నది, పరమానందయ్య గారి శిష్యులు 10 మంది దాటారు. వాళ్ళు ఏం చేశారు, వరదలో దాటొచ్చామని ఇదుకుని వచ్చామని అవతల గట్టికి వెళ్ళాక నది అవతల గట్టికి వెళ్ళాయి లెక్కొచ్చుకోవడం. మరి టాంట్ ఏంటి, మనలో ఎవరైనా వరదలో కొట్టుకుపోయాడు మరి, మనం ఈ 10 మందిలో ఎవరైనా వరదలో కొట్టుకుపోయాడమని 10 మంది ఒకరోజు లెక్క ఏం లెక్క, వాడిని వదిలేశారు, వాడిని వదిలేసి మెతడం వల్ల ఎక్కడ పెట్టు ఈ పరమానందయ్య గారి శిష్యులు కదా, మొత్తం వాళ్ళు వదిలేసి లెక్కడానికి 9 మంది వస్తున్నారు. మొత్తం 10 మంది నదిలో ఉడికిన మాట నిజమే, 10 మంది ఒడ్డుకొచ్చిన మాట నిజమే, కానీ ఏమిటి వీడు చేసింది, వాణ్ణి వదిలేసి మిగతం లెక్కడి 9 మంది వచ్చారు, 10 ఉండి 11 మంది, ఒకరు చచ్చిపోయాడు నదిలో, ఒకరు చచ్చిపోయి 10 మంది ఉన్నారు, ఒకరు చచ్చిపోయాడు ఒకరు అది ఏం చేయకపోవాడు 10 మందే, ఒకరు చచ్చిపోయాడు మనం 10 మంది కలిసి జతగా వచ్చాము, ఒకరు చచ్చి 10 మంది ఉన్నారు, అది లెక్క తప్పు, ఆ లెక్క ఎలా తప్పు, అందరూ లెక్క అంటారా, ఆ లెక్క కూడా మంచి మనిషి మాయా. అదేవిధంగా వాళ్ళు 10 మంది లేరనుకున్నప్పుడు 10 మంది ఉన్నారు, 10 మందిని కరెక్ట్గా కౌంట్ చేసుకున్నప్పుడు 10 మంది ఉన్నారు. అదే నీకు ఆత్మ గురించి తెలియపోయిన ఆత్మ స్వరూపుడే, ఆత్మ గురించి నీకు తెలిసినా నువ్వు ఆత్మస్వరూపుడే, నీకు తెలియనంత మాత్రం చెప్పి నువ్వు ఆత్మ కాదు, నువ్వు ఆత్మ కాదనుకోకు, నువ్వు ఆత్మస్వరూపు అన్న సంగతి నీకు తెలియకపోవచ్చు, అప్పుడు కూడా నువ్వు ఆత్మస్వరూపు, అప్పుడు కూడా నువ్వు అహంకారం కాదు. నీటిలో మునిగిన వస్తువుని, నీటిలో మునిగిన నీటిలో పడిపోయిన వస్తువును, నీటి లోపల ఉన్న వస్తువుని నీటిలో మునిగే విధంగా అయితే బయటికి లాక్కుంటున్నాడు రాధాకృష్ణ చేతుల చోట, టు నో ది ట్రూత్ దట్ డీప్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ నాట్ మేక్ ది బయటికి సర్ఫేస్. అడుగులో పడిపోయిన వస్తువులు, నీటిలో పడిపోయిన ఒక విగ్రహం, నువ్వు నీటిలో మునిగి ఎలా అయితే బయటకు తెచ్చుకుంటున్నావు, నీటిలో మునగాలి కదండి వస్తువు, నీటిలో మునగాలంటే వాక్కును బంధించాలి, ప్రాణాన్ని బంధించాలి, ఇంద్రియాన్ని బంధించాలి, ఇవన్నీ బంధించిన వాడు కానీ నీటిలో ఒక మునిగి వస్తువుని తేలి, మనం ప్రాణాలను బంధించగలమా, లేదా వాగుని బంధించగలమా, లేదా ఇంద్రియాన్ని బంధించి ఏం బంధించగలమా, మనం బాహ్యంగా నీటిలో పడిపోయిన వస్తువులే అన్నీ బంధించిన వాడు కానీ ఈత కడగానే లోపలికి బయటకు తేలి, అదేవిధంగా ఆత్మముత్యం భగవంతుడి రూపంలో నీ హృదయంలో ప్రకాశిస్తాడు. భగవంతుడే నీ హృదయంలో ఆత్మగా ప్రకాశిస్తాడు. ఆత్మముత్యం నీకు తెలియాలంటే వాక్కును బంధించి, ఇంద్రియాన్ని బంధించి, నీ మనస్సును నిరోధించి, అహంకారాన్ని బంధించి నీ హృదయంలో నువ్వు దిగాలి. అప్పుడు నీకు ఆత్మ తెలిసి. సోదరు మహాశయ గారు క్షమించాలి. ఇచ్చినదే కాలాన్ని మనం గౌరవించాలి. కామన్ సెన్స్ ఎంత ముఖ్యం, టైం సెన్స్ కూడా అంతే ముఖ్యం. అందుచేత ఈశ్వర్ ద్వారా ప్రేయర్లు, అది ప్రేయర్లు చెప్పినట్టు భగవంతుని సద్బుద్ధిని ప్రార్థించమని రాజు ప్రార్థన. కానీ ఒకటి మర్చిపోకండి, సద్బుద్ధి అవసరం. ఈ శరీరానికి బుద్ధి డ్రైవర్ లాంటి వాళ్ళు. డ్రైవర్ సరైన వాళ్ళు కాకపోతే కారు అవసరం, కారుకి ఎటువంటి చెప్పలు పడతాయి. అదే మీ శరీరానికి, శరీరాన్ని నడిపే డ్రైవర్ మన బుద్ధి. ఈ బుద్ధి సరిగ్గా లేకపోతే పోవటం, బాడీ పోవటం. అంటే డ్రైవర్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని సద్బుద్ధిని ప్రసాదించమని మాట చెప్పారు. సోదర మహాశయ సద్బుద్ధి అయినా, దుర్బుద్ధి అయినా, మంచి అయినా, చెడ్డైనా, ఇవన్నీ ప్రకృతిలో ఉన్న సంగతి మర్చిపోక. ధర్మమైనా అధర్మమైనా, న్యాయమైనా అన్యాయమైనా, వెలుగైనా చీకటైనా, దుఃఖమైనా కష్టమైనా, ఉసుకమైనా, ఇదంతాలన్నీ కూడా ప్రకృతిలో ఉన్న సంగతి మర్చిపోకండి. ఎవరైతే ప్రకృతిని దాటారు వారి మాత్రం ఇస్తున్నారు. ప్రకృతిని దాటాలి. మీరు భక్తి మార్గంలో దాటండి, జ్ఞాన మార్గంలో దాటండి. ధర్మం గురించి అధర్మం, ధర్మం అధర్మం మంచిగా ధర్మాన్ని ఆచరించాలి. అధర్మాన్ని గురించి పెట్టాలి రైతే. కానీ ఈ కూడా దాటితేనే కానీ వాడి జ్ఞాని కాల, వాడి జ్ఞాని కాలదండి. ఇవన్నీ ప్రకృతిలో కూడా. ప్రకృతి అంటే ఏంటి? మన గుణాలే ప్రకృతి. ప్రకృతిని దాటం అంటే మనలో గుణాలు దాటాలి, ప్రకృతిని దాటాలి. ఎవడైతే తన అహంకారం తన మింగడు, వాడి జ్ఞానం అవుతాడు. ఎవడైతే తన అహంకారాన్ని మింగాడు తన జ్ఞానం అవుతాడు. ఎవడైతే తన మనస్సును మింగాడు వాడి జ్ఞానం అవుతాడు. తమనస్వామి గ్రేట్ టీచర్. సమాజం యొక్క సమర్థ దృష్టి, సమర్థ దృష్టి రమణస్వామి, సమర్థం యోగం. ఎవరైతే సమర్థ దృష్టి ఉందో వాడే. అన్నం మాయేసినాడు యోగి కాదు, నీళ్ళు తాగడం మాయేసినాడు యోగి కాదు, బండతనంగా కూర్చున్నవాడు యోగి కాదు. ఎవడైతే ఎవరికైతే సమర్థ దృష్టి ఉందో వాడు. మీరు సమర్థ దృష్టి రమణస్వామిలో చూసినారు నేర్చుకో. రమణస్వామి చూ, రమణస్వామిలో చూసి రమణస్వామి జీవితం నుండి, రమణస్వామి సందేశం నుండి, రమణస్వామి చెప్పిన మాటల నుండి వాడు నేర్చుకునే విషయాలు ఎన్నో అయితే టైం చాలు. ఆయన గురించి ముఖ్యంగా నేర్చుకోవాల్సిన సమర్థ దృష్టి ఈ కాదు. ఒకసారి రాయలూరు జిల్లా కలెక్టర్గా వచ్చి సమ్మర్లో ఏ నెలలో సమ్మె నెల చేస్తుగా ఉన్న టైంలో రాయలూరు జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఏం చెప్పారండి ఆయనకి? స్వామి సార్, కూల్ డ్రింక్స్ తెచ్చాను మీకు. నాకు మద్రాసు నుంచి వచ్చి నా స్నేహితులు తెచ్చారు. ఇంత మంచి కూల్ డ్రింక్స్ నేను తాగటేంటి, రమణోత్సవం తాగాలి అని నాకు అనిపించింది. అంటే కలెక్టర్ గారు తెచ్చి ఆ కూల్ డ్రింక్స్ తెచ్చి రమణోత్సవం దగ్గర టేబుల్ మీద పెట్టారు. ఏమండి కలెక్టర్ గారు, మీరు మా జిల్లా కలిగిపోయి రాయలూరు జిల్లా కలెక్టర్ గారు, మీరేమంటున్నారంటే నన్ను కూల్ డ్రింక్స్ తాగమంటున్నారు, కూల్ డ్రింక్స్ తాగితే చాలా చల్లగా ఉంటున్నారు. ఈ కూల్ డ్రింక్స్ తాగితే నాకే చల్లగా ఉంటుందా, ఎవరికి అది నా చల్లగా ఉంటుందా? ఈ కూల్ డ్రింక్స్ నేను తాగమంటున్నారు కలెక్టర్ గారు. నేను తాగితేనే చల్లగా ఉంటుందా ఈ డ్రింకు? ఎవరు తాగినా చల్లగా ఉంటుంది, ఎవరు తాగినా చల్లగా ఉంటుందండి. అంచేది బిందు నీళ్ళు తెప్పించండి, ఆ బిందు నీళ్ళు చేసే కూల్ డ్రింక్ కలిపిన అందరికీ తల గ్లాసులు రావాలి. అదే అయింది సమర్థ దృష్టి. అది సమాజాన్ని సమర్థ దృష్టికి మేల్కొల్పడం కోసం ఆయన అవతరించినటువంటి కార్యం. ఆయన కారణ జరుగుతుంది. మన ఆంధ్రదేశంలో ఎక్కువ రమణస్వామికి సంబంధించిన తరపు ప్రభావితులైన వాళ్ళు చలం గారు, చింత దీక్షితులు గారు, ఇంకా గద్దెలూరు నరసింహరావు గారు. మన ఆంధ్రాకి ఎక్కువ అనుభవం నెల్లూరు జిల్లాకి. రమణస్వామి శరీరం చోట ఉండగా మన ఆంధ్రాలో ఎక్కువ ఆయనతో అనుభవం ఉన్నది నెల్లూరు జిల్లా. ఎక్కువ అక్కడి నుంచి ఆయన దగ్గర చూడటానికి వెళుతూ ఉండేవారు. రమణస్వామి చివరి రోజుల్లో శరీరం విడిచిపెట్టిన రోజున ఒక మాట అడిగారు, ఏమండి మీరు వెళ్ళిపోతున్నారు, మీరు అక్కడ ఉండిపోతున్నారు, మీ ఎక్కడ దేశానికి కానీ దేశాన్ని వచ్చి ఇక్కడ మీ సమక్షంలో ఉన్నాం, మరి మా మాట అప్పుడు భగవాన్ అన్నారు, పూర్వజన్మలో ఏమీ సంబంధం లేకుండా మనం ఇక్కడ కలుసుకున్నామా, పూర్వజన్మల్లో మనం ఏమి సంబంధం లేకుండా ఇక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా? ఆరు మంది జనం ఉన్నారు ఈ ప్రపంచంలో, ఈ కోట్లాది మంది ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర ఆయన కూడా సంబంధం ఉన్న మనుషులు ఆయన దగ్గరికి వెళ్ళారు. అది ఈ సంబంధం మరొక చోట మనం కలుపుతున్నాం. ఇక్కడ ప్రతి మనిషి సుఖాన్ని కోరుకుంటాడు. సుఖం ఎక్కడ ఉంటే ఆత్మలో ఉంది. మిమ్మల్ని మీరు తెలుసుకుంటే సుఖపడతారు. మీరు చేయవలసిన పని అదే. ఒకవేళ మిమ్మల్ని మీరు తెలుసుకోవడం మానేసి ఎక్కడో సుఖం ఉంది, వైకుంఠంలో ఉంది సుఖం, కైలాసంలో ఉంది సుఖం, మీరు భూమి మీద అమెరికాలో సుఖం ఉంది, రష్యాలో సుఖం ఉంది వెతికితే ఆశాభంగం తప్పదు. నిజము లేని చోట ఎంతసేపు వెతికినా మీకు నిజం కనపడదు. నేను ఈ కళ్ళజోడు నేను ఈ కళ్ళజోడు ఇక్కడ హాల్లో పడేసుకుని జిన్నూరు వెళ్ళి వెతికితే జిన్నూరులో ఎన్ని సంవత్సరాలు వెతికినా దొరకదు. ఇంకా హాల్ నీకు కళ్ళజోడు ఇక్కడ పడేసుకోడు. అదేవిధంగా సుఖం కోసం మీరు ఎక్కడ ఏ లోకంలో అయితే మీకు సుఖం దొరకదు, ఉంటే మీకు దొరకడానికి ఉంటే దొరుకుతుంది. అసలు సుఖం ఎక్కడ ఉంది? ఆత్మలో ఉందని భగవంతుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు భగవద్గీత ఏం చెప్పాడంటే నేను ఆత్మను చెప్పాడు. అహంకారానికి పరిమితం ఉంది, ఆత్మ యొక్క పరిమితం ఉంది. అహంకారం యొక్క స్వరూపం అశాంతి, ఆత్మ యొక్క స్వరూపం శాంతి. అహంకారానికి అగ్గులు ఉన్నాయి, ఆత్మకు అగ్గులు. గౌరవ ఆశయారా, మాకు భక్తి ఉంది, భక్తి ఉంది అనుకుంటున్నారు. భక్తికి రుచి ఉందా? భక్తికి దేశం ఉందా? భక్తికి జాతి ఉందా? భక్తికి కులం ఉందా? భక్తికి బాధ్యత ఉందా? భక్తికి దేవుడు కూడా ఉందా? మీరు ఇండియన్సా, మీరు హిందూసా, లేదా క్రైస్తవురా, అమెరికా వారు, దీనికి సంబంధం లేదు. భక్తికి దీనికి భక్తికి దేశానికి సంబంధం లేదు, భక్తికి కులానికి సంబంధం లేదు, భక్తికి జాతికి సంబంధం లేదు. భక్తి భక్తి మీకు ఈశ్వరుడికి సంబంధమే భక్తి. క్రైస్తవులని క్రైస్తవులని మాత్రం చేయడం వాళ్ళు ఎక్కువ భక్తులు కాదు, హిందువులైనంత మాత్రం చేయడం తక్కువ భక్తులు కాదు. భక్తికి మతానికి సంబంధం, మీకు ఈశ్వరుడికి ఉన్న సంబంధమే భక్తి. మిగతా కూడా అంత అనవసరం. మీకు అని ఈశ్వరుడికి సంబంధం చూసుకోవాలి. మీకు ఈశ్వరుడితో ఏమైనా సంబంధం ఉందా? మీకు అని బంధుత్వం అసలు ఈశ్వరుడితో ఏమైనా సంబంధం కాని వాళ్ళు నెలకొల్పుకున్నారు, నెలకొల్పుకున్నారా? మీకు ఈశ్వరుడితో ఏమైనా సంబంధం ఉందా? చూడండి, మీరు స్త్రీలా పురుషులా పిల్లల పెద్దవాళ్ళు అదే అనవసరం. మీకు అవకాశం ఉన్నవాళ్ళు అరుణాచలం గొప్ప పుణ్యక్షేత్రం, దక్షిణ భారతదేశంలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి, భారతదేశంలో ఉన్న కాశీ, రామేశ్వరం, మదురాయి ఇటువంటి గొప్ప పుణ్యక్షేత్రాలు, అరుణాచలం కూడా గొప్ప పుణ్యక్షేత్రం. అయితే ఇది సీక్రెట్ పుణ్యక్షేత్రం. అరుణాచలానికి అరుణాచలం వల్ల చాలామంది ఆకర్షించబడకపోవడానికి కారణం ఏంటంటే అది సీక్రెట్ పుణ్యక్షేత్రం. అరుణాచలాన్ని స్మరిస్తుంటే వాడు అహంకారం లాగేస్తాడు. అహంకారాన్ని ఉంచడు వాడు, అహంకారం లాగేస్తాడు. అది పవిత్రమైన క్షేత్రమే, గూఢమైన క్షేత్రం. పవిత్రమైన క్షేత్రం ఎంత పవిత్రమో అంత గూఢమైన క్షేత్రం కూడా అరుణాచల క్షేత్రం. అంటే రేపు డిసెంబర్ నెల 6వ తేదీ అక్కడ దీపం వెలిగిస్తారు. అక్కడ దీపం మన జ్ఞానాన్ని చూస్తాం. అక్కడ వెలిగించే దీపం మన హృదయంలో జ్ఞానానికే సంకేతం. అది ఇక దీపం, అది భౌతికమైంది. ఆ కొండ మీద వెలిగించే దీపం భౌతికమైంది, అది మన హృదయంలో ఉన్న జ్ఞానానికి సంకేతం మాత్రమే. దాహ్యం ఏంటంటే ఆ దీపం దైత్యం నిప్పు మన చేతిలో పడితే కావచ్చు, అదే జ్ఞానాన్ని నిప్పు కావచ్చు అంటూ అది కాల జ్ఞానమైన నిప్పు కాల. అది మీకు చల్లదనాలు. శీతాకాలం చలి ఎంత సహజం, వేసవకాలం ఎండలు ఎంత సహజం, భగవంతుని ప్రేమించడం కూడా మనం అంత సహజంగా ఉండాలి. వారికి భక్తి శీతాకాలం చల్లగా ఉండాలని కూడా సహజం, అదే భక్తి కూడా భగవంతుని ప్రేమ, భగవంతుని మీద మనకున్న భక్తి కూడా అంత సహజంగా ఉంటుంది. అదే నిజమైన కదా. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే